ಓಂ ನಮೋ ಭಗವತೆ ವಾಸುದೇವಾಯ ಓಂ ನಮೋ ಭಗವತೆ ವಾಸುದೇವಾಯ ನಾರಾಯಣಂ ನಮಸ್ಕೃತ್ಯ ನರಂ ಚೈವ ನರೋತ್ತಮಂ ದೇವಿಂ ಸರಸ್ವತಿಂ ವ್ಯಾಸಂ ತತೋ ಜಯಾಮುದೀರಯೇ ನಷ್ಟಪ್ರಾಯೇಶ ಭದ್ರೇಷು ನಿತ್ಯಂ ಭಾಗವತ ಸೇವಯಾ ಭಗವತಿ ಉತ್ತಮ ಶ್ಲೋಕೇ ಭಕ್ತೇರ್ಭವತಿ ನೈಶ್ಚಿಕೀ ಭೂಮಜ್ಞಾದ್ವಿರಂಧಸ್ಯ ಜ್ಞಾನಾಂಜನಶಲಾಕಯ ಚಕ್ಷುರೋನ್ಮೀಲಿತಾಂ ಯೇನ ತಸ್ಮೈ ಶ್ರೀ ಗುರವೇ ನಮಃ. ಶ್ರೀಚೈತನ್ಯಮನೋಭೀಷ್ಟಂ ಸ್ಥಾಪಿತಂ ಯೇನ ಭೂತಲೆ ಸ್ವಯಂ ರೂಪ ಕದಾ ಮಹ್ಯಂ ದದಾತಿ ಸ್ವಪದಾಂತಿಕಂ. ವಂದೇಹಂ ಶ್ರೀಗುರೌ ಶ್ರೀಯುತಪದಕಮಲಂ ಶ್ರೀಗುರನ್ವೈಷ್ಣವಾಂಶ್ಚ ಶ್ರೀರೂಪಂ ಸಾಗ್ರಜಾತಂ ಸಹಗಣಾರಘುನಾಥಾನ್ವಿತಂ ತಂ ಸಜೀವಂ ಸಾದ್ವೈತಂ ಸಾವಧೂತಂ ಹರಿಜನಸಹಿತಂ ಕೃಷ್ಣಚೈತನ್ಯದೇವಂ. ಶ್ರೀರಾಧಾಕೃಷ್ಣಪಾದಾನ್ ಸಹಗಣಾಲಲಿತಾತ್ ಶ್ರೀವಿಶಾಖಾನ್ವಿತಾಂಶ್ಚ ನಮಾವಂ ವಿಷ್ಣುಪಾದ ಕೃಷ್ಣಪ್ರೇಷ್ಠಾಯ ಭೂತಲೆ ಭಕ್ತಿ ಸಿದ್ಧಾಂತ ಹೀನಿತಿ ನಾಮಿನೆ. ನಮಸ್ತೆ ಸಾರಸ್ವತೆ ದೇವೇ ಗೌರವಾಣಿ ಪ್ರಚಾರಿಣೆ ನಿರ್ವಿಶೇಷ ಪುಣ್ಯವಾದಿ ಪಾಶ್ಚಾತ್ಯದೇಶ ತಾರಿಣೆ. ನಮಾವಂ ವಿಷ್ಣುಪಾದಾಯ ಕೃಷ್ಣಪ್ರೇಷ್ಠಾಯ ಭೂತಲೆ ಶ್ರೀಮತೆ ಭಕ್ತಿ ಸಿದ್ಧಾಂತ ಸರಸ್ವತೀ ನಿತಿ ನಾಮಿನೆ. ಶ್ರೀವಾರ್ಷಮಾನವೇ ದೇವಿ ದಯಿತಾಯ ಕೃಪಾಬ್ಧಯೆ ಕೃಷ್ಣ ಸಂಬಂಧ ವಿಜ್ಞಾನ ದಾಯಿನೇ ಪ್ರಭವೇ ನಮಃ. ಮಾಧುರ್ಯೋಜ್ಜಲ ಪ್ರೇಮಾಢ್ಯ ಶ್ರೀರೂಪಾನುಗ ಭಕ್ತಿದ ಶ್ರೀಗೌರಕರುಣಾಶಕ್ತಿ ವಿಗ್ರಹಾಯ ನಮೋಸ್ತುತೆ. ನಮಸ್ತೆ ಗೌರವಾಣಿ ಶ್ರೀಮೂರ್ತಯೇ ದೀನತಾರಿಣೆ ರೂಪಾನುಗಾ ವಿರುದ್ಧಾಪ ಸಿದ್ಧಾಂತದ್ವಾಂತಹಾರಿಣೆ. ನಮೋ ಗೌರಕಿಶೋರಾಯ ಸಾಕ್ಷಾದ್ವೈರಾಗ್ಯಮೂರ್ತಯೇ ವಿಪ್ರಲಂಬಾರ ಸಾಂಬೋಧೆ ಆದಾಂಬುಜಾಯತೆ ನಮಃ. ನಮೋ ಭಕ್ತಿ ವಿನೋದಾಯ ಸಚ್ಚಿದಾನಂದನಾಮಿನೆ ಗೌರಶಕ್ತಿ ಸ್ವರೂಪಾಯ ರೂಪಾನುಗಾವರಾಯತೆ ಗೌರಾವಿರ್ಭಾವಭೂಮೇಸ್ತ್ವಂ ನಿರ್ಜೇಷ ಸಜ್ಜನ ಪ್ರಿಯ ವೈಷ್ಣವ ಸಾರ್ವಭೌಮ ಶ್ರೀ ಜಗನ್ನಾಥಾಯತೆ ನಮಃ. ವಾಂಛಾಕಲ್ಪತರುಭ್ಯಸ್ಯ ಕೃಪಾಸಿಂಧುಭ್ಯಏವ ಚ ಭಾವನೇಭ್ಯೋ ವೈಷ್ಣವೇಭ್ಯೋ ನಮೋ ನಮಃ. ನಮೋ ಮಹಾವದನ್ಯಾಯ ಕೃಷ್ಣ ಪ್ರೇಮ ಪ್ರದಾಯತೆ ಕೃಷ್ಣಾಯ ಕೃಷ್ಣ ಚೈತನ್ಯ ಗೌರತ್ವಿಶಯ ನಮಃ. ಪಂಚತತ್ವಾತ್ಮಕಂ ಕೃಷ್ಣಂ ಭಕ್ತರೂಪಸ್ವರೂಪಕಂ ದತ್ತಾವತಾರಂ ಭಕ್ತಾಖ್ಯಂ ನಮಾಮಿ ಭಕ್ತಶಕ್ತಿಕಂ. ಹೇ ಕೃಷ್ಣ ಕರುಣಾ ಸಿಂಧೌ ದೀನಬಂಧೌ ಜಗತ್ಪತೆ ಗೋಪೇಶ ಗೋಪಿಕಾಕಾಂತ ರಾಧಾಕಾಂತ ನಮೋಸ್ತುತೆ. ಜಯತಾಂ ಸುರತೋರ್ಪಂಗುರ್ ಮಾಮಂದ ಮತೇರ್ಗತಿ ಮತ್ಸರ್ವಸ್ವಾಪದಾಂಬೋಜೌ ರಾಧಾಮದನ ಮೋಹನೋ ದಿವ್ಯದೃಂದಾರಣ್ಯಕಲ್ಪದ್ರುಮಾದ ಶ್ರೀಮದ್ರತ್ನಾಗಾರ ಸಿಂಹಾಸನಸ್ಥೌ ಶ್ರೀಮದ್ರಾಧಾಶೀಲ ಗೋವಿಂದದೇವೌ ಪ್ರಶ್ರಾಲಿಭಿ ಸೇವ್ಯಮಾನೋ ಸ್ಮರಾಮಿ. ಶ್ರೀಮಾನ್ ರಾಸರಸಾರಂಭಿ ವಂಶೀವಟ ತಟಸ್ಥಿತಃ ಹರ್ಷಂ ವೇಣೋ ಸ್ವನೇರ್ಗೋಪೀರ್ ಗೋಪಿನಾಥ ಶ್ರೇಯಸ್ತು ನಃ. ಸಪ್ತ ಕಾಂಚನ ಗೌರಾಂಗಿ ರಾಧೇ ವೃಂದಾವನೇಶ್ವರಿ ವೃಷಭಾನೋ ಸುತೇ ದೇವಿ ಪ್ರಣಮಾಮಿ ಹರಿಪ್ರಿಯೇ జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర్ శ్రీవాసాది గౌర భక్త వృంద హరే కృష్ణ హరే కృష్ణ హరే రామ హరే రామ 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 హరే హరే. శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే యస్య ద్విరదవక్త్రాద్యాః వారసుత్యాత్ పరస్సతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్షేణం తమాశ్రయే పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాకం వందే వాల్మీకి కోకిలం వాల్మీకేర్మునిసింహస్య కవితావనచారిణః శృణ్వన్ రామకథానాదం కోనయాంతి పరాం గతిం యః పిబన్ సతతం సంచరితామృతసాగరం అతృప్తస్థం వందే ప్రాచేత సమకల్మషం మోష్మదీకృతవారాసిం మసకీకృతరాక్షసం రామాయణ మహామాలా దత్తం వందే నీలాత్మజం అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశం మక్షహంతారం వందే లంకా భయంకరం ఉల్లంఘ సింధో సలిలం సలీలం యః శోకవహని జనకాత్మజాయాః ఆదాయ తేనైవ దదాలంకాం నమామి ప్రాంజలిరాంజనేయం ఆంజనేయమతిపాటలాననం కంచనాద్రిమణీయ విగ్రహం ఆరిజాత తరుమూలవాసినం భావయామి పవమానందనం యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర గతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం మనోజవం మారుతతుల్యవేగం తేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూతముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపద్యే యః కర్ణాంజలేర్సంపుటైర్హర సమ్యక్ పిబత్యాదరాత్ వాల్మీకేర్వదనారవిందగలితం రామాయణాఖ్యం మధు జన్మవ్యాధిజరా విపత్తిమరణైత్యంతసోపద్రుమం సంసారసువిహాయ గచ్చతి పుమాన్ విష్ణోపదం శాశ్వతం తదుపగత సమాస సంధియోగం సమమధునోపమార్తవాక్యబద్ధం భృగువరచరితం మునిప్రణీతం దశచిరశ్చవదం జామయధ్వం వాల్మీకిగిరిసంభూత రామసాగరగామిని పునాదు భువన పుణ్యాం రామాయణ నహంది శోకసారజలాకీర్ణం సర్గకల్లోలసంకులం అండగ్రాహమహామీనం వందే రామాయణార్ణవం వేదవేద్యే పరే పుంసి దశరాత్మజే వేద ప్రాచేదసాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మన వైదేహీ సైతం సముద్రమతలే హైమే మహామండపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం అగ్రే వాచైతి ప్రజంజనసుతే తత్తం మునిభ్యే పరం వ్యాఖ్యాంతం భరతాద్విహ ప్రవృతం అమం భజే శ్యామలం వామే భూమిసుతా పురశ్చ హనుమాన్ పశ్చాత్ సుమిత్రాసుతా శత్రుఘ్నో భరతశ్చ పార్శ్వదళయోర్వ్యాప్తేషు కోణేషు చ సుగ్రీవశ్చ విభీషణశ్చ యువరాట్ స్వనాసుతో జాంబవాన్ మధ్యే నీలసరోజ కోమలరుచిం అమం భజే శ్యామలం. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్మై కనకాత్మజాయ నమోస్సు రుద్రేంద్రనిభ్యో నమోస్సు చంద్రార్కమృద్గణేభ్య అస్త్రవిజయతాం రామో లక్ష్మణశ్చ మహాబలః రాజా జయతి సుగ్రీవో రాఘవేణ విపాలితః దాసోహం కౌశలేంద్రస్య రామస్య క్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహత్యాద్ మారుతత్మజః న రామన్ సహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభితో ప్రహర్తః పాదపైశ్చ సహస్రశ అర్థయిత్వా పురిం లంకాం అవిదాయచ్చ వైతిలీం సముద్రతో మైష్యామి మిషతాం సర్వరక్షసాం. ధర్మాత్మా సతసందస్య రామో దాసీరది పౌరుషే చ ప్రతిద్వస్త్వం దీనం జై రావణీం ఆపదాపవర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. తవ స్వాధ్యాయ నిరతం తవ శ్రీవాగ్విదాంబరం నారదం పరిప్రప్రచ్య వాల్మీకిర్మునిపంగవం రామాయ నమః. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు వాళ్ల పరిచయాన్ని నిన్న మనం చెప్పుకున్నాం. ధర్మార్థ కామోక్షాలు, వేదాల్లో ప్రతిపాదించబడిన ఈ పురుషార్థాలు, పురుషార్థాల కంటే మిన్న పరమ పురుషార్థం ఏముంటుందని పంచమ పురుషార్థం అనేది భక్తి. ఈ రెండిటి సంబంధంలో మనం నేర్చుకున్నాం నిన్న. వరుసగా చూస్తే వాళ్ళ పుట్టుక రామ భరత లక్ష్మణ శత్రుఘ్న. నవమి మధ్యాహ్నం పూట రాముడు, దశమి పొద్దున భరతుడు, దశమి మధ్యాహ్నం పూట లక్ష్మణ శత్రుఘ్నులు పుడితే వరుసగా చూస్తే మనం రామ భరత లక్ష్మణ శత్రుఘ్నులు అనాలి. అయితే అనట్లనవు. నిన్న మనం తెలుసుకున్నాం ఎందుకో. ఎందుకంటే రాముడు ధర్ముడు యొక్క మూర్తిమంతుడు, ధర్మానికి మూర్తిమంతుడు, అట్లాగే కామానికి మూర్తిమంతుడు శత్రుఘ్నుడు, మోక్షానికి మూర్తిమంతుడు ఎవరంటే భరతుడు. లక్ష్మణ లక్ష్మీవర్ధన అర్థ అంటే ఐశ్వర్యానికి అర్థ, దానికి మూర్తిమంతుడు లక్ష్మణుడు. రామో విగ్రహాన్ ధర్మ లక్ష్మణో లక్ష్మీవర్ధన భరణాద్ భరత శత్రుఘ్న నిత్యశత్రుఘ్న. పుడటం మటుకు శత్రుఘ్నుడు లక్ష్మణుడు ఇద్దరు కలిపి పుట్టారు. ఎందుకు తోడు పుట్టారు? ఎందుకు పుట్టారంటే ఈ ఐశ్వర్యం ధనంతో మనం భోగాలు చేస్తాం, కామనాల్ని పూర్తి చేసుకుంటాం. ధనంతో కామనాల్ని పూర్తి చేసుకొని ప్రయత్నిస్తే మనం నేను తెలుసుకున్నా ఏం తెలుసుకున్నాం, ఏడుస్తూ ఉంటాం. ఎందుకంటే లక్ష్మణుడు శత్రుఘ్నుడు తోడు పుట్టినా ఇద్దరు పక్కన ఉన్నప్పుడు వాళ్ళు ఇద్దరు ఏడిచారు. ఎప్పుడైతే లక్ష్మణుడు రాముడి దగ్గర పడుకోబెట్టామో ఇద్దరు నడివారు, ఇద్దరు సంతోషమున్నారు. ఎందుకంటే లక్ష్మణుడు, ఈ లక్ష్మి మన చేతుల్లో ఉండే డబ్బు ధర్మకి రక్షణ కోసం మాత్రమే. అది మన కామనాలు మన కోరికల్ని తీర్చడానికి ఎంత మనం ఉపయోగిస్తామో ఆ డబ్బు అంత అనర్థం అవుతుంది, అర్థ అనర్థం అవుతుంది. అది తెలుసుకున్నాం నిన్న. ఇప్పుడు ఈ అర్థ ధర్మానికి అవుతే కామ ఏం చేయాలి? కోరికల్ని, కోరికలు మోక్షం కోసం అంట. నిన్న మోక్షం అంటే తెలుసుకున్నా. మోక్షం అంటే ఏమిటి? మోక్షం అంటే భగవంతుని సేవ యొక్క బాధ్యతని శిరసావచ్చటాన్ని దాన్ని మోక్ష అన్నారు. సాధారణంగా మనం బాధ్యతల నుంచి బయటికి వెళ్ళటానికి, అంటే బాధ్యతల్ని వదిలేసి ఏదో అరణ్యానికి వెళ్ళడం మోక్ష అనుకున్నాం, కాదు. మోక్ష అంటే భగవంతుని యొక్క సేవ బాధ్యతని స్వీకరించుకోవటం మోక్ష అన్నారు. అర్థ రాముడితో వనాలకి వెళ్ళాలి, రాముడితో ఉండాలి. కామనాలు ఎక్కడ ఉండాలి? మోక్షకు ఉండాలి. లక్ష్మణుడు అర్థ వనంలో ఉన్నాడు రాముడితో, భరతుడు మోక్ష ఎక్కడున్నాడు? రాజ్యంలో ఉన్నాడు. నిజంగా సత్యంగా చెప్పాలంటే ఈ ప్రపంచంలో జీవించే అధికారం ఎవరికి? కేవలం ముముక్షులకు మాత్రమే ఉన్నది. ఎవరైతే భగవంతుణ్ణి ప్రాప్తించాలి అనుకున్నారో వాళ్లకే జీవించే హక్కు ఉన్నది. ఎందుకంటే ఈ ప్రపంచాన్ని భగవంతుడు అందుకే సృష్టించాడు. నా భక్తి చేసి నా యొక్క సేవ యొక్క జవాబుదారిని బాధ్యతని స్వీకరించుకుంటూ జీవించు, నువ్వు నా దగ్గరికి వస్తావు. అందుకని మోక్షానికి వనం వెళ్ళకూడదు, వనానికి వెళ్ళకూడదు. మోక్షం ప్రాప్తాన్ని చేయాలంటే మీరు ఎక్కడున్నారో అక్కడే ఉండి ఏం చేయాలి? స్థానం స్థితే శృతిగతాం తనువాంగ్ మనోభిర్ అన్నారు. అర్థాన్ని ఎక్కడ పెట్టాలి? మంద ఉంచుకోకూడదు, అది రాముడికి. ధర్మానికి, ధర్మానికి అర్థ, కామనానికి మోక్ష, ఆ రెండు అక్కడ వివాహం చేసేయాలి. తర్వాత ఇంకో మాట తెలుసుకుందాం నలుగురు గురించి. ఏమిటది? రాముడు వచ్చాడు మనకు మనుషుడిగా ఎట్టా జీవించాలో చెప్పడానికి. లక్ష్మణ భరత శత్రుఘ్నులు ముగ్గురు మనకి భక్తిని నేర్పించడానికి వచ్చారు. అంటే మొట్టమొదట మనకు మనుష్యుల్లో ఉండే గుణాలు కావాలి. అందుకని ప్రభుపాదులు వారు ఏమన్నారంటే నాలుగు నియమాలని పాటించండి అన్నారు. చార్ నియమం అంటారు హిందీలో, ఫోర్ రెగ్యులేటరీ ప్రిన్సిపల్స్. ఈ నాలుగు నియమాలు పాటించినందువలన మనం భక్తులు కావు, మన మనుషులను అవుతాం. ఈ నాలుగు నియమాలు పాటించడం అంటే గుణాలతో నిండి ఉండాలి. రాముడు మనకి గుణాలు చూపించాడు, మనుషుల్లో ఉండవలసిన గుణాలు మనం చెప్పుకున్నాగా. రెండు మూడు రోజుల క్రితం మనం రాముడి గురించి చెప్పుకున్నాం, రాముడి యొక్క గుణాల గురించి బూరిబూరి చెప్పుకున్నాం. అయోధ్యలో ఉండే, అయోధ్యాకాండలో ఉండే ప్రథమ రెండు సర్గాలు, తర్వాత మొదటి సర్గంలోనే ఫస్ట్ వాల్మీకి ఈ నారదుడు రామచంద్రుడి యొక్క గుణాలను వర్ణిస్తాడు. వాల్మీకి కూడా రామచంద్రుడి యొక్క గుణాల గురించి అడిగాడు. గుణాలు వల్ల రాముడు మనకు చూపిస్తున్నాడు, ఎట్లా చూపించా, ఏం చూపించాడంటే మనుషుడుగా జీవించాలంటే ఏం చేయాలి, వాట్ యూ షుడ్ డూ టు వెల్ ఎ హ్యూమన్ లైఫ్. తర్వాత లక్ష్మణుడు ఏం చూపించాడు, ఏం నేర్పించాడు మనకి, పరార్థ భావాన్ని నేర్పించాడు. అంటే రాముడు తప్పితే మన జీవితంలో ఎవరూ లేరు, రాముడితోనే ఉండాలి, రాముడినే ప్రేమించాలి, రాముడు అంటే రాముడిని ప్రాణంగా భావించాలి అని చెప్పాడు, నేర్పించాడు. రాముడు వెళ్తున్నాడు అరణ్య వాసానికి, వెళ్తుంటే లక్ష్మణ నేను వస్తాన్నాడు. నువ్వు నా ప్రాణం కాబట్టి నువ్వు ఎక్కడ ఉంటే బహిప్రాణ ఇవా, నేను ఆ శ్లోకాలు చెప్పుకున్నావు. బహిప్రాణ లక్ష్మణుడికి, రాముడు అంటే ఎవరు, బయట ఉండే ప్రాణం అంట. లక్ష్మణుడు అతని ప్రాణం అతను లేదు, రాముడిలో ఉంది. దీన్ని పరార్థ భావన్నం అంటే స్వార్థ భావానికి విపరీతమైనది పరార్థభావం. స్వార్థభావం వల్ల బంధన, పరార్థభావం వల్ల మోక్షం. అరే ఆ భరతుడు ఏం నేర్పించాడు, పరతంత్ర భావాన్ని నేర్పించాడు. ఎట్లా, రాముడి కంటే రాముడి సేవ ముఖ్యం, రాముడి తరఫున రాముడి యొక్క రాజ్యాన్ని పరిపాలించాడు ఎవరు, భరతుడు. అందుకని మోక్షం అన్నారు. మోక్షం అంటే వదిలి వెళ్ళటం కాదు, బాధ్యతల్ని వదిలి వెళ్ళటం కాదు, భగవంతుని యొక్క సేవా బాధ్యతల్ని స్వీకరించడం మోక్ష. చనిపోయిన తర్వాత వచ్చేది కాదు, ఇప్పుడే రావచ్చు. హరే దాస్య కర్మణ మనసాగిర నిఖిలాసు ప్రస్తాసు జీవన్ముక్తస్య వచ్చే దాని శ్లోకం చెప్పుకున్నాం. భరతుడు పరతంత్ర భావాన్ని నేర్పాడు మనకి. సేవ చేయి, ఎట్లా చేయి, భగవంతుడు నా చేత చేపిస్తున్నాడు అని చెయ్యి. చూడండి, చేసేవాడు నేను కాదు, భగవంతుడు చేస్తున్నాడు. ఎట్లా చేస్తున్నాడు, నా చేత చేపిస్తున్నాడు అంట భరతుడు రాముడి యొక్క సేవ. మన గురువుగారి గురువారి శిల భక్తి సంస్థాకు వారు చెప్పారు, సర్వ్ ఇన్ సచ్ ఏ వే దట్ కృష్ణ వుడ్ లైక్ టు కమ్ అండ్ సీ యూ. లక్ష్మణ్ లాంటి వాళ్ళు భగవంతుని దర్శనం చేసుకోవాలి, భగవంతుని చూడాలి అని భగవంతుని సాన్నిధ్యంలో ఉండాలనుకుంటారు. భరతులు లాంటి వాడు ఎట్ట సేవ చేస్తారంటే ఆ భగవంతుడు వచ్చి నన్ను చూడాలి అని అటువంటి మనసు భగవంతుడు కలుగుతుంది. నేను వెళ్ళి అతన్ని చూడాలనిపిస్తుందంట. అదే శత్రుఘ్నుడు, ఆయన భాగవత సేవ ఆ ధర్మాన్ని నేర్పించాడు. భక్తుల యొక్క సేవ, భక్తుల్ని సేవ అంటే చేయాలి, శత్రుడిని నేర్పించాడు. శత్రుడిని చూసి భగవంతుడు ఏమనుకుంటాడు, ఆ ఈ సౌభాగ్యం కలిగిందే, ఇప్పుడు కృష్ణుడు వచ్చాడనుకోండి, మీకు చెప్పాడు నీ సేవ చేస్తానంటే ఏమంటారు మీరు, నేను సేవ చేస్తానంట. ఆ భక్తుడికి సేవ చేసే భాగ్యం భగవంతుడు కూడా లేదు. భగవంతుడు అనుకుంటాడంట, అరే ఆ భాగ్యం నాకు కలిగితే ఎంత ఉంటుంది, శత్రుఘ్నుడు చూడు ఎంత మంచివాడు, ఎంత అద్భుతమైన వాడు. భక్త సేవ, భక్తుల యొక్క సేవకుడు ఇది శత్రుఘ్నుడు. ఇట్లా మనం ఈ నలుగురు యొక్క పరిచయం ధర్మార్థ కామోక్షాలుగా, తర్వాత ఈ నలుగురు ఏమి బోధనిచ్చారు, ఏ శిక్ష ఇచ్చారు, మనుష్యుడికి ఎట్లా జీవించాలి రాముడు ఇచ్చాడు, పరార్థ భావాన్ని లక్ష్మణుడు చూపించాడు, పరతంత్ర భావాన్ని భరతుడు, భాగవత్ సేవ అనే భావనాన్ని శత్రువును చూపించాడు. సీతాదేవి ఏం చూపించింది, సీతాదేవి యొక్క పతివ్రత ధర్మాన్ని ఎట్లా ఆచరించాలో చూపించింది. కానీ అది అయోధ్యాకాండలు. ముఖ్యంగా మనకి జీవుని యొక్క పరిస్థితి ఏమిటో చూపించింది. భగవంతుడిని మర్చిపోతే ఏ పరిస్థితికి వెళ్తుందో, భగవంతుడిని మళ్ళీ పొందడానికి ఏమి చేయాలో సీతాదేవి చూపించింది. ఒక ఆత్మగా మాయామృగాన్ని మా భగవంతుడిది అడిగింది, భర్తను అడిగింది, నాకు ఆ మాయాపురం చాలా ఇష్టం, తెచ్చిపెట్టు. ఎంతో చెప్పాడు లక్ష్మణుడు రాముడు వెనల్ల తీసుకురావాల్సిందే అంతే. రాముడు వెళ్ళాడు, ఏమైంది, ఎప్పుడైతే రాముడి నుంచి ఏ కోరికల్లో ఉన్న రాముడి నుంచి మనం దూరం అవుతామో అవుతుంది, మనస్సు పట్టుకుంటుంది,
ఆ మనస్సు ఎవడో కాదు రావణాసురుడు. ఎక్కడ బంధిస్తుంది ఆ మనస్సు? మన ఆత్మని శరీరంలో బంధిస్తుంది, లంక శరీరం. బంధింపులు అయిపోయాం, మన బంధంలో ఏం చేయాలి? ఏడవాలి. మన రోజు హరే కృష్ణ మహామంత్రం జపిస్తాం, ఏమిటది ఏడుపుది? ఇట్ ఈజ్ ఎ క్రై. ఇస్కాన్ ఉందే ప్రయన్ స్కూల్, ఎక్కడ పోతే ఏడవడం నేర్పిస్తారు భగవంతుడి కోసం. ఆర్థ ఆర్తపడుస్తూ ఏడవాలంట, హృదయంతో ఏడవాలి, పిక్కి పిక్కి ఏడుస్తూ ఉండాలి. సీతాదేవి చేసింది, ఎన్నో సమస్యలు వస్తున్నాయి, కొత్త చోటు, ఎవరికి పరిచయం లేదు. ఇది భౌతిక ప్రపంచం అంతా, ఇది మనం ఉన్నాం. ఎవరితోనూ అసలే ప్రవచనం లేదు మనకి. ఉన్నా ఎంతసేపు ఉంటుంది, ఎన్నాళ్ళు ఉంటుంది తెలీదు. ఆ భగవంతుడిని ప్రార్థించాలని అంటే ఏం చేయాలి? ఏడవాలి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే హరి రామ హరే రామ, రోజు ఏడవటం. రోజు మనం ఎంత ఏడుస్తామో రావణుడు అట్లా ఇచ్చాడు. ఈ సీతాయుడిని ఎంత ఏడిచిందో రావణుడు కూడా అంత ఏడిచాడు. పిచ్చెక్కిపోయింది రావణుడికి. ఆ లక్ష్మణుడు ఓదార్చలేకపోయాడు రావణ్ణి. ఎట్లా ఓదార్చగలడు, ఏం చేయగలడు? రావణుడు అక్కడ సీత కోసం ఏడుస్తున్నాడు, ఇక్కడ సీత రావణుడి కోసం ఏడుస్తుంది. మనం ఎంతంత చేస్తామో అంత తొందరగా భగవంతుడు వస్తాడు. చూడు ఇట్లా మనం ఉన్నాం. నిన్న వీటి గురించి చెప్పుకుంటున్నాం, చెప్పుకోగానే బాలకాండ. సాధారణంగా బాలకాండ అంటే ఏమిటంటే భగవంతుడి యొక్క రామచంద్రుడి యొక్క బాలలీలు వర్ణింపబడే కాండని బాలకాండ అని అనుకుంటారు. పరపాడుగా అట్లా అనుకోవద్దు. ఈ నలుగురు పుట్టారు, నలుగురిలో శ్రేష్ఠుడు రాముడు. వాళ్ళ మధ్యలో ఉండే అన్యోన్య సంబంధాన్ని కొన్ని శ్లోకాలు మనం చెప్పుకున్నాం నిన్న. అది నిన్న చెప్పుకున్న ఆ శ్లోకాల్లో ఒక శ్లోకంలో బాల్యాది సుస్నిగ్ధ అన్నారు లక్ష్మణుడు. లక్ష్మణో లక్ష్మీవర్ధన మృష్టాన్నం అపి నా. మృష్టాన్నం అంటే ఒక ముద్ద కూడా అన్నం తినేవాడు కదంట. తేన వినా విద్నా విద్రాం. రాముడు నిద్రపోతే లక్ష్మణుడు నిద్రపోతారు, ఇద్దరు తోడే నిద్రపోయేవాళ్ళు. అటువంటి రామలక్ష్మణులు భరత శత్రుఘ్నులు. వాళ్ళు బాలలీలు వాల్మీకి మహర్షి వర్ణించల. ఈ నలుగురు నుంచి ఆ పుట్టిన తర్వాత వాళ్ళ నలుగురిని వర్ణించిన తర్వాత ఓ 10 శ్లోకాలు అంతే. దాని తర్వాత దశరథుడు తించుస్తున్నాడు. ఏం తించుస్తున్నాడు? అరే వీళ్ళకి వివాహం చేసేయాలి. ఎందుకంటే దశరథుడు గుర్తుకొచ్చింది, ఏదో పుట్టకుండా పుట్టలేక పిల్లలు పుట్టారు కానీ వీళ్ళని తొందరగా వివాహం చేసేయాలి అని అనుకున్నాడు. ఎందుకు గుర్తుకొచ్చింది? ఆయనకి కలిగిన శాపం. శరవణ కుమారుని చంపాడు కదా, దానివల్ల వాళ్ళ తండ్రి ఇచ్చిన శాపం గుర్తుకొచ్చింది. ఎట్లాగోతే నేను పుత్ర విరహలో నేను మరణించానో నువ్వు కూడా అట్లాగే మరణిస్తావు అని శాపం పెట్టాడు దశరథుడికి. ఆ స్టోరీ మీకు తెలిసిందే. దశరథుడు ఆలోచిస్తున్నాడు, కనీసం ఆ పుత్రుడు యొక్క పుత్రు విరహంలో నేను మృత్యువు చెందుతాను కానీ కనీసం ఆ పుత్రుడి యొక్క పట్టాభిషేకం అంతా చూస్తా కదా, వివాహాన్ని చూస్తానని అనుకున్నాడు. వివాహం చేసేద్దాం, తొందర చేసేద్దాం ఆలోచిస్తున్నాడు దశరథుడు. అంటే రామచంద్రుడు యొక్క బాలలీలు వాల్మీకి వర్ణించలే, ఇంకేదో రామాయణాల్లో మిగతా రామాయణంలో వర్ణింపబడింది. తులసి రామాయణంలో, అద్భుత రామాయణంలో, ఆధ్యాత్మ రామాయణంలో, కంబ రామాయణంలో ఎన్నో రామాయణాలు. ఆ రామాయణాల్లో బాలలీలు వర్ణించారు. బాలలీలు వాల్మీకి రామాయణం లేదు కాబట్టి మనం అంత చెప్పుకోము, అయినా ఎన్నో బాలలీలు ఉన్నాయి. బాలరాముణ్ణి పూజించటం అది ఏ సంప్రదాయం లేదు. రామానంది సంప్రదాయంలో కొంతమంది చేస్తారు, అయినా రామ దర్బార్లోనే రాముణ్ణి పూజ చేయాలి. బాలకృష్ణుని పూజ చేసే విధానం ఉంది కానీ బాలరాముణ్ణి, బలరాము కాదు బాలరాముణ్ణి, రాముడి యొక్క బాలస్వరూపంలో ఎవరు ఎక్కడ పూజ చేయరు. ఒక నార్త్ ఇండియన్ బ్రాంచ్ ఆఫ్ శ్రీ వైష్ణవ రామానంది వాళ్ళు చేస్తారు. అందువలన శ్రీ వైష్ణవ ఒరిజినల్ బ్రాంచ్ వాళ్ళు దాన్ని అంత స్వీకరించరు. అయినా కొన్ని బాలలీలు అద్భుతంగా వర్ణిస్తారు త్యాగరాజు. జన్మించిన తిరువయ్యూరు అనే ప్రాంతంలో తమిళనాడులో జన్మించారు. ఆయన రాసిందంతా తెలుగులో, ప్రాయ ఆయన భజనలన్నీ కీర్తనలన్నీ తెలుగులో రాశారు. ఎందుకంటే తెలుగు చాలా మధురమైన భాష, కావ్యానికి అనుకూలమైన భాష తెలుగు, గానానికి గంధర్వశాస్త్రానికి అనుకూలమైన భాష తెలుగు. ఎందుకంటే ఈ ప్రపంచంలో చాలా తక్కువ భాషలు, తెలుగు ఒకటి, ఒక ఇటాలియన్ అనే భాష. ఈ రెండు భాషల్లోనూ ప్రతి ఒక్క పదము ఒక ఓవెల్, ఓవెల్ ఏమంటారు తెలుగులో, అచ్చులు, ఒక అచ్చుతో ఎండ్ అవుతుంది. ఇప్పుడు రామ, రాముడు అంటాం తెలుగులో, రామ అని చెప్పం, రాముడు కృష్ణుడు చేశాడు వెళ్తూ ఉంటాం. ప్రతి ఒక్క శబ్దం ఎండింగ్ ఒక ఓవెల్తో ఉంటుంది, ఒక అచ్చుతో ఉంటుంది. ఆ తెలుగు ఒక విశేషం. ఏ భాషలో అయితే ఇటు ఉంటుందో, ఇటువంటి గుణం ఉంటుందో, ఆ భాష సంగీతానికి, గాంధర్వ విద్యకి, సాహిత్యానికి చాలా అనుకూలమైన భాష. అందుకని ఎందరో త్యాగరాజులే కాదు, ఎంతోమంది గొప్ప గొప్ప కవులు మిగతా రాష్ట్రాల్లో పుట్టినా వాళ్ళు తెలుగులో కొన్నైనా భజనలు రాశారు. రాయకపోయినా కొంతమంది ఆశించేవాళ్ళంట, ఏమిటి తెలుగు నేర్చుకుని తెలుగులో రాయాలి అని. తెలుగు ఒక వైశిష్ట్యం, స్వయంగా భగవంతుడే చెప్పాడుగా, దేశ భాషల ఎందు తెలుగు లెస్స. ఆంధ్ర మహావిష్ణు చెప్పారు, ఎవరికి, కృష్ణదేవరాయలు చెప్పారు. ఆయన దానిని విని ఆయన మాముక్త మాల్ని దాని, ఆయన కన్నడ భాషీయుడు అయినా తెలుగు నేర్చుకొని తెలుగులో అంత అద్భుతమైన గ్రంథాన్ని రచించారు ఎవరు, కృష్ణదేవరాయలు. అదే కాకుండా భగవంతుడి యొక్క స్తుతి ప్రార్థనలు అన్నీ దేనిలో ఉన్నాయి, తమిళ భాషలో ఉన్నాయి. ద్రావిడ ప్రబంధ, దివ్య ప్రబంధ, ద్రావిడ వేద. ఇక్కడ పద్మావతి చెప్పిందంట వెంకటేశ్వర స్వామికి, నాయన మనం ఆంధ్రాలో ఉన్నాం, తెలుగు భాషల్లో, తెలుగు ప్రాంతంలో ఉన్నాం, మన స్తుతి అంటే అందరూ తమిళ్లో మాట్లాడుతున్నాం, తెలుగు వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు, ఏదో చేయిందంటే ఆ ఖడ్గాన్ని పిలిచాడు, వెళ్ళమన్నాడు, వెళ్తా అన్నాడు. మనమాచార్యులు తరించారు. అంటే ఈ తెలుగు భాష యొక్క వైశిష్ట్యం మూడు చెప్పా. ఎందుకు చెబుతున్నానంటే ఈ బాలలీలని త్యాగరాజులు వారు ఎంత చక్కగా వర్ణించారంటే దానిలో ఒక లీల చెప్పుకుందాం. బాలలీలలు త్యాగరాజులు ఒక మంచి పాట, నాకు పాడటం రాదు, ఏడో చెమటం వచ్చు కానీ పాడటం రాదు, ఏం చేద్దాం, అందుకని పాడను. పాడితే మీరందరికీ ఉండరు, మీరందరూ పారిపోతారు, అందుకోసం పాడను. పాడటం చేత కాదు, నేను అది కూడా చెప్పా కదా, రామాయణం పాడాలి. రామాయణం ఏదో ప్రవచనం చెప్పుకుంటున్నాం కానీ ముఖ్యంగా చెప్పాలి, రామాయణం పాడాలి. లవకుశులు పాడారు, ప్రవచనం చెప్పలా, సంస్కృతం పాడుతూ పాడుతూ వెళ్ళారంతే. కౌశల్య రాముణ్ణి చక్కగా తలంటులు పోసి చక్కగా అన్ని అలంకారాలు చేస్తూ ఆ మల్లెపూలతో చక్కగా అలంకారం చేసింది. చిన్న పిల్లలకి మగవాడైనా పూలతో అలంకారం ఉంటుంది, పిల్లవాడు కదా, చిన్నవాడు కదా, అన్ని సామ్రాణితో అన్ని చక్కగా. ఈ మధ్య పిల్లలకు అటువంటి ఉపచారాలు చేయరు, అంతా షాంపూ పోసి కెమికల్స్ అన్నీ వేసి శరీరం నాశనం చేస్తారు. జబ్బులతో డాక్టర్ దగ్గరికి వెళ్ళి కెమికల్స్ వేసి చిన్నప్పటి నుంచి పాడేస్తారు. చిన్నప్పుడు మనకెంత, మన అమ్మ నాన్న ఏం చేసేవాళ్ళు, తంట పోసేవాళ్ళు, ఏంటంటే చక్కగా అన్ని ఎన్ని ఉపచారాలు, భగవంతుడు అంత ఉపచారం చేయదు, అటువంటి ఉపచారాలు చేసేవాడు మనకి. అటు చేశారు కాబట్టి మన శరీరం ఇప్పుడు దాకా ఉంది. ఇప్పుడు ఎంత ఇరవై ఐదేళ్ళు వాళ్ళు కుర్రవాళ్ళు, వాళ్ళ కింద కూర్చోలేరు, నడువు నొప్పంట, కళ్ళజోళ్ళు, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయనుకుంటున్నారు. ఈ మధ్య తల్లిదండ్రులకి ఎట్లా పిల్లల్ని ఎట్లా చూసుకోవాలో తెలియదు, దే డోంట్ నో. షాంపూ ఇస్తారు, అవి ఇస్తారు, ఇది ఇస్తారు, అన్ని కెమికల్స్. జెర్సీ పాలు ఇస్తారు, ఆవు జెర్సీ అంటే, జెర్సీ ఆవు ఏంటి, జెర్సీ ఆవు కాదు, అది పందిపాలు, దొరికేవన్నీ పందిపాలు, నాటు ఆవు పాలు తీసుకోవాలి. ఎనీ అది సబ్జెక్ట్ వేర్లే కానీ చెప్పుకుందాం. ఆ సబ్జెక్ట్ వస్తే ఇంకా మళ్ళీ ఇంకో ప్రవచనం. న్యూ రెండు రోజులు పడుతుంది దానికోసం. చక్క తలని పోసి అన్నీ చేసి వెళ్ళరా ఆడుకోరా అని చెప్పి పంపించింది కౌశల్య. వెళ్ళాడు. వెళ్తే ఆడుకోవడానికి అరగంట గంట గంటన్న తర్వాత వస్తారు కదా. 10 నిమిషాల తర్వాత ఏడుస్తూ ఒడుస్తూ వచ్చాడు. వచ్చాడు. ఎందుకురా ఏడుస్తున్నావు, కళ్ళు ఎర్రగా అయిపోయినా ఏడుస్తూ ఏడుస్తూ వచ్చాడు కౌశల్యం. ఎందుకురా ఏడుస్తున్నావు అంటే, అమ్మా ఏం చేయను, నన్ను ఎవరు ఆడుకోవటానికి తీసుకోవట్లేదు అన్నాడు. ఇప్పుడు పిల్లలకి అందరూ ఒక గ్రూప్ చేసి ఒకరిని నీతో ఆడుకోమంటే ఎంత కోపం వస్తుంది. దుఃఖం అంటే ఓడిపోయినా అంత దుఃఖం ఉండదు, ఎవరు కొట్టినా తిట్టినా అంత దుఃఖం ఉండదు. అది సపరేట్గా చేసి నేను నీతో ఆడుకుని వెళ్ళిపో, నువ్వు నా గ్రూపుగా ఆడి అంటే ఎంత కోపం, ఎంత దుఃఖం. ఆ దుఃఖంతో ఏడు ఊ అని ఏడుకుంటూ వస్తున్నాడు రాముడు. ఎందుకురా, ఎందుకు తీసుకోలేదు నీ ఆటలో అన్నాడు. కాదమ్మా, వాళ్ళందరూ ఆట మొదలెట్టారు. దాన్ని హిందీలో చుపా చుపి అంటారు, తెలుగులో ఏమంటారు దాన్ని, కళ్ళు మూసేసి అది అందరినీ దాక్కుంటారు. దాకుడా దా కళ్ళ కళ్ళగంతులు అనుకోండి, దాగుడు మూత అంటారా, గుర్తుకొచ్చింది నాకు, నేను వాడేవాడిని. ఎన్నో సంవత్సరాలు అయితే తెలుగు దాగుడు మూత ఆడుకున్నారు అందరు పిల్లలు, అల్లి దాక్కున్నారు. నా కళ్ళగంతులు వేయడానికి అతను ఒక అబ్బాయి వచ్చి ఎత్తిపోయి చూశాడు. నేను ఊయంగానే, ఏమిటి అన్ని నాకు కనిపిస్తున్నాయి, సహస్ర శీర్ష సహస్రాక్ష కదా, ఒక కన్ను మూస్తే ఇంకో కన్నుతో చూస్తాను, అందరూ ఎక్కడో నా కళ్ళు కనిపిస్తున్నాయి, ఇంకొకటి వచ్చి నా కళ్ళు మూశాడు, మూడో వాడు వచ్చి కళ్ళు మూశాడు. వాళ్ళ పిల్లలందరూ అంట చీఫో నీతో ఆడమన్నారు, అన్ని చూస్తున్నావు, అందరినీ చూస్తున్నావు, నీ కళ్ళు మూయలేకపోతున్నావు, అందుకని ఆ కళ్ళన్నీ ఎర్రగా అయిపోయినాయి, ఎంతో మంది మూయటానికి ప్రయత్నించారు మూయలేకపోయారన్నాడు. ఏమిటమ్మా నాకు తెలియట్లేదు, నన్ను ఆడుకునే వాళ్ళల్ని ఆడుకోలేవట్లేదన్నాడు. తర్వాత ఏం చేశారా, ఎందుకు వస్తుంటే, ఏమిటమ్మా నేను ఏడుచుకుంటూ వస్తుంటే ఉన్నట్టుండి ఎంతో పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు, కీటాలు ధరించారు, నా కాళ్ళు చూడు ఎర్రగైపోయినాయి, ఆ కిరీటాలతో నా నమస్కారం చేశారు. అమ్మా ఏమిటంటారు, నేను భగవంతుడంట, ఏమిటిది భగవంతుడు ఎవడమ్మా అన్నాడు. అంటే ఆయన భావన అస్సలు రసాన్ని అనుభవించాడు భగవంతుడు. ఎందుకంటే ఆ కిందటి జన్మలో తీతాయుగం అంటే సత్యుగంలో నరసింహస్వామికి వచ్చినప్పుడు ఆయన ఖమ్మం నుంచి ప్రకటించాడు. ప్రకటించి హిరణ్యకశిపుని చంపి ఆ ప్రహ్లాదుని అందరూ దేవతలందరూ శుద్ధి చేస్తే ఆ స్టోరీ మీకు తెలుసు. ఆ ప్రహ్లాదుని కూర్చోబెట్టుకొని ప్రహ్లాదుని చాలా ఆనందంతో వాత్సల రసాన్ని అనుభవిస్తున్నాడు. ఆ నరసింహుడు చూశాడు. ఏం చూశాడంటే ప్రహ్లాదుడు ఆయన ఎంత ఆనందం అనుభవిస్తున్నాడో నరసింహస్వామి దానికంటే ఎక్కువ ఆనందాన్ని ప్రహ్లాదుడు అనుభవిస్తున్నాడు అది చూశాడు. తండ్రిగా ఉన్న ఆనందం ఉన్నదే, ఆ తండ్రికి అనుభవించిన ఆనందం కంటే పుత్రుడుగా ఉండే ఆనందం ఇంకొక విశేషమైన ఆనందం. నేను ప్రహ్లాదుని తండ్రిగా ఉన్నాను, ఆ తండ్రిగా వాత్సల్య భావనాన్ని అనుభవిస్తూ నాకెంతో ఆనందంగా ఉంది. కానీ ఈ నేను ఇంకెవరికో కుమారుడుగా పుట్టి ఆ కుమారుడుగా ఒక చిన్న పిల్లవాడిగా ఉండి ఆనందాన్ని అనుభవించాలి అనే ఒక కోరిక కలిగింది. ఆయన చూశాడు, ఈ అవతారంలో నా తల్లిదండ్రులు ఎవరు, తండ్రి లేడు, తల్లే, ఆ తల్లి ఏది, నిర్జీవి, నిర్జీవుడు, ఒక కంభం. అప్పుడు ఒక కోరిక, ఒక లోభం కలిగిందంట భగవంతుడు. ఏమిటా లోభం అంటే, నాకు తల్లిదండ్రులు కావాలి, నాకు కూడా ఒక తల్లి కావాలి, నేను కూడా ఆడుకోవాలి అనే ఒక ఆ లోభం కలిగినందువలన ఒక తల్లి కాడు, ముగ్గురు తల్లు వచ్చాడు రాముడు. బాలయ్య ఇలాంటి అనుభవించాడు, ఎంతో దేవతలు వచ్చి రాముడికి దండం పెడుతున్నాడు. దండం పెడుతుంటే ఆ చిన్న పిల్లవాడు కౌశల దగ్గరికి వచ్చంట, అంట ఎవరో వచ్చారంట, వాళ్ళు ఎవరో దేవతలంట, ఏమిటమ్మా ఈ దేవతలు ఎవరు భగవంతులంట, ఎవరు నాకేదో భయం వేస్తుంది అన్నాడు. ఉన్నట్టుండి కౌగేసుకుంది, నువ్వు ఎవరితో ఆడుకోకర్లే, నేను నన్ను నాతో ఆడుకోండి, ఎవరు కౌశల్య ఇట్లా చిన్న పసివాడు బాలయ్యలు గురుకులను పంపించారు దశరథుడు. నలుగురు పిల్లల్ని తీసుకెళ్ళి వశిష్ఠుకున్నాడు. వశిష్ట మీ మా పిల్లలకు నేర్పించు అన్నాడు. వశిష్ఠ ఓకే నో ప్రాబ్లం అన్నాడు. ఏమైంది? వీళ్ళిద్దరూ దశరథుడు కూర్చున్నాడు. మీరు మా పిల్లలకి పాఠాలు చెబుతుంటే నేను చూడాలన్నాడు వశిష్ఠుడు అన్నాడు. ఇది సిస్టమ్ కాదు, మీ తల్లిదండ్రులు ముందు ఉంటే పిల్లల్ని నేర్చుకోరు, మీరు వెళ్ళిపోండి ఇక్కడి నుంచి అంటే ఏదో ఏడ్చుకుంటూ వెళ్ళిపోయాడు దశరథుడు. ఈ నలుగురు పిల్లల్ని నుంచోబెట్టుకొని చిన్నపిల్లలు పసివాళ్ళు చేతుల్లో ధనుస్తుంది బాణాలున్నాయి. వశిష్ఠుడు చూశాడు వీరి నలుగురు ఎవరో కాదు, సాక్షాత్ నారాయణ యొక్క రూప స్వరూపాలే, భగవంతుడే. వీళ్ళకి ఏం నేర్పించగను ఆలోచిస్తూ ఏం చేశాడు, వాళ్ళకి 3 సార్లు ప్రదక్షిణ చేశాడు, దండం పెట్టి వశిష్ఠుడు నేర్పించడం మొదలెట్టాడు. పురాణంలో లక్ష్మణుడు రాముడు రామలక్ష్మణుడు ఇద్దరు ఏదో ఆడుకుంటూ ఆడుకుంటూ ఇప్పుడే బాణాలు వేయటం నేర్చుకున్నారు, అస్త్రాలు నేర్చుకున్నారు, శస్త్రాలు నేర్చుకుంటున్నారు. వాళ్ళు అనుకున్నారు ఇప్పుడు ప్రాక్టీస్ చేద్దాం, ఎవరి మీద ప్రాక్టీస్ చేయాలి అనుకున్నారు. అదే సమయంలో ఒక బంజారా జాతికి చెందిన ఒక బాలిక బిందె మీద నీళ్లు తీసుకొని వెళ్తుంది. ఆ బంజారా వాళ్ళు ముక్కు బుడకలు ఎట్లా ఉంటాయని పెద్ద గుంటకి ఇంత బద్ద బద్ద వేసుకుంటారుగా వేసుకున్నారు. రావున్నాడు, అది చూడు ఆ నోస్ రింగ్ ఉందే, దానిలో ఒక బాణం కొడతా అన్నాడు. లక్ష్మణుడు కొట్టి చూద్దాం అన్నాడు. ఆ కొట్టి దాని ఇంక పెద్దది చేస్తా అన్నాడు. అది కొట్టాడు, రాముడు కొట్టాడు. కొట్టగానే ఆ బాణం వెళ్ళి ఆ ముక్కు బుడక దాని నోస్ రింగ్ ఉంది దానిలోకి వెళ్ళి ఆ నోస్ రింగ్ చాలా పెద్దది చేసింది. అది పెద్దదవగానే ఆ ముక్కులో చిక్కుకుపోయి గాలి పీల్చడం కూడా ముక్కు కష్టమైంది. ఏడుస్తాం ఏడవడం ఏంటి అంటుంది. రామచంద్ర గబరపడిపోయాడు, ఏం చేస్తావు ఏం చేస్తావని. లక్ష్మణ ఏం ఏదో చెయ్యి ఏంటో చెయ్యి, తెలిస్తే మా గురుగారు తెలిసి వశిష్ఠుడు తెలిసి ఏమవుతుందన్నాడు. లక్ష్మణ్ నువ్వు బాధపడకు నేను చేస్తా నేను ఉన్నాగా అన్నాడు. లక్ష్మణ్ ఇంకో బాణం వేశాడు. ఆ బాణం వేస్తే ఏంది, ఆ ముక్కు అనుభవం చిన్నదైపోయింది. ఆ బాలిక వీళ్ళిద్దరిని చూసి పరిగెత్తుకెళ్ళిపోయింది. ఇటువంటి బాలలు ఎన్నెన్నో రకరకాలు, ఒక్కొక్క ఆచార్యులు ఒక్కొక్క కవులు వాళ్ళకి ఎట్లా సాక్షాత్కరించాడు, ఎట్లా కనిపించాడు రాముడు అట్లా రాశారు వాల్మీకి. తులసీదాస రామాయణంలో కూడా బాలలు ఎన్నో ఉన్నాయి, అయినా ఈ బాలలీలు వాల్మీకి రామాయణంలో లేవు. ఇప్పుడు మీరు అనుకుంటారు ఈ కాండ పేరు బాలకాండ, బాలకాండని బాలకాండ ఎందుకన్నారు, భగవంతుడి యొక్క బాలలీలు ఉన్నాయా లేవు, లేకపోతే దీని పేరు బాలకాండ ఎందుకు పెట్టారు అంటే రామచంద్రుడి యొక్క బాలలీలు ఉన్నాయి దానివలన ఈ పేరు బాలకాండ కాదు. బాలకాండకి బాలకాండ ఎందుకు పెట్టారు అంటే విశ్వామిత్రుడు వల్ల పెట్టారంట. ఏమిటిది, విశ్వామిత్రుడు ఎవరు, ఒక పెద్ద ఋషి బాలకుడు కాదు కదా, బాలకుడే గొప్ప ఋషి బ్రహ్మఋషి. ఆయన స్టోరీ ఇవాళ శేషభాగంలో చెప్పుకుందాం లేకపోతే రేపవుతుందేమో లేదు, ఎప్పుడు చెప్పుకుందో తెలీదు, ఆల్రెడీ 8 o'clock. విశ్వామిత్రుడు వలన ఈ కాండ పేరు బాలకాండ. ఎందుకు బాలకాండ వచ్చిందంటే విశ్వామిత్రుడు వలన. విశ్వామిత్రుడు గురువు, గురువు ఏం చేస్తాడు, భగవంతుడిని చేయి పట్టుకొని వస్తాడు, తీసుకొచ్చి ఆ జీవుడి దగ్గర తీసుకొస్తాడు. భగవంతుడు చెబుతాడు, నాయన చూడు, భగవంతుడా చూడు, నీకోసం ఎన్నో సంవత్సరాల నుంచి వేంచేస్తున్నాను, ఈ జీవుడిని నువ్వు స్వీకరించు అని చెప్పేవాడు ఎవరు, గురు. విశ్వామిత్రుడు రామచంద్రుని తీసుకొచ్చి సీతాకి సీతాతో కలిపాడు. అట్లాగే హనుమంతుడు రామచంద్రుని తీసుకొచ్చి సీతాతో కలిపాడు. అందుకని ఇద్దరు గురువులు రామాయణంలో, ఇద్దరు గురువులు, ఒకళ్ళు విశ్వామిత్రుడు, ఇంకోడు హనుమంతుడు. విశ్వామిత్రుడు వలన దీని కాండ పేరు బాలకాండ ఎందుకు వచ్చిందంటే గురువుని బాల అన్నారు ఉపనిషత్తులో కూడా అన్నారు. ఎందుకన్నారు అంటే గురువు యొక్క స్వభావం ఎట్లా ఉంటుందంటే బాలకుడుగా ఉంటుందంట. గురువు స్వభావం బాలకుడు స్వభావం ఇద్దరిది ఒకేలాగుంటుంది. ఒక చిన్న పిల్లవాడు బాలకు, వాడి స్వభావం ఏంటి, ఒక పెద్ద కోటీశ్వరుడు, వాళ్ళ ఇంట్లో ఎంతో పనిచేసే వాళ్ళ పని వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారు, ఈ కోటీశ్వరుడు కూడా పిల్లవాడున్నాడు, వాళ్ళిద్దరూ ఆడుకుంటారు. ఆ కోటీశ్వరుల పిల్లవాడు, ఆ ఇంట్లో పనిచేసే వాళ్ళు, ఆ పేదవాళ్ళు, వాళ్ళ పిల్లవాళ్ళు అందరు కలిసి ఆడుకుంటూ ఉంటారు, కొట్టుకుంటూ ఉంటారు కూడా. అంటే ఈ కోటీశ్వరుడికి ఆ పిల్లవాడికి నేను కోటీశ్వరును అనే అహంకారం అతనికి లేదు. నేను ఎంత గొప్పవాడినైనా ఇంకొకళ్ళు తెలియకుండా నేను వాళ్లతో కలిసిమెలిసి ఉంటాడు. అది గురువు ఒక లక్షణం. గురువు ఎంత గొప్పవాడు చెప్పలేనంత గొప్పవాడండి. భగవంతుణ్ణి చెప్పి తీసుకొచ్చి ఆ జీవుడికి కలిపి ఆ అటువంటి సామర్థ్యం కలిగిన వాడు అయినా ఎట్లా ఉంటాడు అంటే బాలకుడిలో అదే ఆ సరళ భావనంతో ఉంటాడు. ఒకటి ఇంకే అతని గొప్పతనాన్ని ఇంకో తెలియకుండా వాళ్లతో కలిసిమెలిసి ఉంటాడు. అది గురువు ఒక స్వభావం. ఇదొకటి. ఇంకోటేమిటి, ఇంకో గుణం ఏమిటి బాలకుడిలో, ఇంట్లో చాలా టెన్షన్స్ ఉన్నాయి, ఫ్యామిలీ ప్రాబ్లం ఉంది, ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది, మెంటల్ ప్రాబ్లం ఉంది, అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. పిల్లలు ఏం పట్టించుకోరు, ఆడుకుంటూ ఉంటారు. ఆ పెద్దలందరూ అది ఇది డిస్కస్ చేస్తూ ఉంటారు, ఏం చేయాలి ఏం చేయాలి అటెండ్ ఏం చేయాలి, మా పెద్ద కోడలికి అదైంది ఇదయింది, ఆ సరిగ్గా మాట్లాడదు, అది అనుకుంటుంది, అది ఏమిటి ఏమిటో సమస్యలు చెప్పుకుంటూ ఉంటారు, పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ డిస్కస్ చేస్తుంటారు, పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. రేపు ఎలక్ట్రిక్ బిల్ కట్టాలి, ఎవరో 2 లక్షలు అప్పు తీసుకున్నావు, 10 సార్లు వచ్చాడు అప్పు అడగడానికి, రేపు అన్నాడు వచ్చి ఇక్కడ కూర్చుంటా అన్నాడు, ఇవ్వకపోతే నేను ఇక్కడి నుంచి వెళ్ళన్నాడు, ఆ పరిస్థితిలో ఉన్న అందరు టెన్షన్లు ఉన్నారు, ఈ పిల్లవాళ్ళు ఆడుకుంటున్నారు. అంటే జీవితంలో ఎన్ని సమస్యలున్నా, ప్రపంచంలో ఎన్ని సమస్యలున్నా, ఆ గురువు ఒక్క స్వభావం బాలకుడిలాగా నిశ్చింతగా ఉంటాడు, టెన్షన్ ఫ్రీగా ఉంటాడు. ఆ గురువు యొక్క స్వభావం బాలకుడు కాబట్టి విశ్వామిత్రుడు వచ్చాడు, బాలకాండలో వచ్చాడు, రామచంద్రుడికి సీతకి వివాహం చేపించాడు, తర్వాత మళ్ళీ రాల రామాయణంలో కనిపించడు, చుంటాడేమో తెలియదు కానీ ఎక్కడా మెన్షన్ లేదు. విశ్వామిత్రుడు యొక్క ఆగమన కేవలం బాలకాండంలోనే విశ్వామిత్రుడు కనిపిస్తాడు, ఇంకే కాండాల్లో కనిపించడు విశ్వామిత్రుడు. అందుకని విశ్వామిత్రుడు కోసం ఈ బాలకాండ పేరు బాలకాండ అని పెట్టారు. గురు సుందరాకాండ, సుందరాకాండకి సుందరాకాండ పేరు ఎందుకు వచ్చింది ఆయన, ఎందుకంటే హనుమంతుడు వలన వచ్చింది. హనుమంతుడు గురువు, గురువుకి ఇంకో పేరు సుందర. ఏమిటంది సుందర అంటే, సుందర అంటే చాలా అందమైనవాడు కదా, హనుమంతుడు చాలా అందమైనవాడా, అందమైనవాడే. ఎందుకు అందమైనవాడంటే మన మనుషుల్లో కూడా తెలుసుకుంటాం, అందం అంటే ఆ శరీరంలో చూస్తే అందం కాదు, అసలైన అందం ఏముందంటే అతను చెప్పిన మాటల్లో ఉంటుంది. ఒక భార్య అందగత్త కాదు, చూడటానికి అంత అందం లేదు, అయినా ఆ చెప్పిన మాటలు మాట్లాడే పలుకు ఎంత మధురంగా ఉంటుందంటే ఆ అందం మన మాటల్లో ఉంది కానీ మన చూపులో లేదు. అందుకని హనుమంతుడి యొక్క వాక్, వాణి ఎంత అద్భుతంగా ఉంటుందంటే రామచంద్రుడు మోహితుడయి లక్ష్మణుడితో చెప్తాడు, చూసావా ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు రామచంద్రుడు, మీ తల్లిదండ్రులకు వచ్చినప్పుడు హనుమంతుడు ఒక బ్రాహ్మణుడు వేషంలో వచ్చాడు, ఆ మాటలు విని భగవంతుడి స్వరూపాన్ని తెలిసిందా, హనుమంతుడు యథారూపంలో వచ్చాడు. ఆ సమయంలో మొట్టమొదట హనుమంతుడిలో ఉండే ఎన్నో గుణాలు, అద్భుతమైన గుణాల్లో మొట్టమొదటమైన గుణాన్ని మెచ్చుకుంది రామచంద్రుడు. ఏ గుణాన్ని మెచ్చుకున్నాడు ఆయన మాటలు, సీతాదేవి సీతాదేవితో పలికిన మాటలు చూడండి ఎంత అర్థ. సీత రామునుడిని ఏడుస్తుంది, ఆ విరహ భావనాన్ని అనుభవించే సమయంలో ఉచితమైన మాటలు మాట్లాడి ఎటువంటి పదాలు తగ్గ పదాలని యూజ్ చేసి మాట్లాడాడు. సీతకి ఫస్ట్ కన్విన్స్ చేయాలి, నేను రాముడి యొక్క దూతుణ్ణి. అందుకని రామాయణంలో ఏడు కాండలు ఉన్నా ముఖ్యంగా ఆరు కాండలే పారాయణం చేస్తారు. ఏడు కూడా చేయాలి కానీ కొంతమంది చేయరు, ఎందుకంటే రామ పట్టాభిషేకం దాకా చేస్తారు. తర్వాత రాముడు ఆ సీతా విరహని భరించలేరు భక్తులు. అందుకని ఆ సీతని స్వయంగా రాముడే వాల్మీకి ఆశ్రమానికి పంపించి ఆ ఘటన ఈ ఉత్తరకాండలో వస్తుంది కాబట్టి దాన్ని సపరేట్గా పెట్టేశారు. అయినా ఈ ఆరు కాండలు పారాయణ ప్రాముఖ్యంగా ఉన్నా ఏ ఫంక్షన్ అయినా ఎప్పుడైనా సుందరకాండ పారాయణం అంటారు, సుందరకాండ అంటారు. బాలకాండ పారాయణం వెళ్ళిన మనం సుందరకాండ పారాయణం అంటాం ఈ ట్రెడిషన్లో. పల్లెటూరు ఎక్కడైనా సుందరకాండ సుందరకాండ పారాయణే సుందరకాండ పారాయణం. ఎందుకు? ఆ హనుమంతుడు మాటలు ఉన్నాయే, హనుమంతుడు చెప్పిన మాటలు ఎంత అద్భుతమైన మాటలు. సీతాదేవిని ఓదార్చడం అంటే సాధారణమా? రాముడు అంటే ప్రాణం. అటువంటి రాముడు విరహాన్ని అనుభవిస్తుంది సీత. అటువంటి విరహ భావనాన్ని శాంతింపరిచే ఓదార్చే క్షమత కలిగిన హనుమంతుడు, ఆ హనుమంతుడి యొక్క వాణి. ఇప్పుడు ఆడవాళ్ళ స్వభావం ఏమిటి? సీతాదేవి అడిగిందంట, రామచంద్రుడు ఎట్లా ఉన్నాడు? హనుమంతుడు ఆలోచిస్తున్నాడు, ఏం చెప్పాలి ఏం చెప్పాలి. బాగున్నాను బాగున్నాడు అని చెబితే ఏడు ఇంకా ఏడుస్తాం, ఎందుకు నేను లేకుండా కూడా బాగున్నాడా అంటాడు. లేదమ్మా మీ విరలో ఏడుస్తున్నాడా, ఓ నా విరలో ఏడుస్తున్నాడా, ఎంత దుఃఖంగా ఉన్నాడు, ఇది ఇంకా ఏడుపు, ఏం చెబుతాం? బాగున్నావు అని చెప్పలేము, బాగలేడు అని చెప్పలేము. ఆ సమయంలో ఏది మాట్లాడాలి? అది కుశలత, వాక్పటుత. ఏం మాట్లాడో చెప్పను, సుందరకాండ చెప్పుకున్నప్పుడు చెప్పుకున్నప్పుడున్నా. ఎందుకంటే ఆ సుందరకాండకి వెళ్ళిపోతే ఇప్పుడు మీన్ స్టోరీ చాలు కదా. అది ఒక్కొక్క కాండకి ఒక విశిష్టత. బాలకాండకి విశిష్టత ఏమిటంటే విశ్వామిత్రుడు వల్ల దాని పేరు బాలకాండ అని బట్టి వచ్చాడు విశ్వామిత్రుడు. దశరథుడు ఆలోచిస్తున్నాడు, నా పుత్రుడికి ఏ వివాహం చేయాలి, ఎవరితో చేయాలి, ఎవరితో చేయాలి, ఎట్లా చేయాలి ఆలోచిస్తుంటే అదే సమయంలో విశ్వామిత్రుడు వచ్చాడు. అక్కడ ఆ సైనికులు చూసి గాబరా పడుకుంటూ వచ్చాడు. ఆ గాబరా పడుకు దశరథుడు, ఏ దశరథ అన్నాడు, ఏమిటి గాబరా పడుతున్నా, నేను చెప్పండి ఆయన అంటే వాళ్ళందరూ విశ్వామిత్రుడు వచ్చాడు. విశ్వామిత్రుడు వచ్చాడా, ఓహో ఏమిటి ఒక బ్రాహ్మణుడు వచ్చాడు నా ఇంటికి, ఇప్పుడు రావాల్సింది, ఎందుకు వచ్చాడు ఆయన, ఎందుకు వచ్చావు అడిగే ఆ ఒక్క సామర్థ్యం లేదు. విశ్వామిత్రుడు పేరు వినంగానే గాబరా పడిపోయాడు. ఏదో ఇప్పుడే నా పుత్రుడికి వివాహం చేద్దాం అనుకున్నాము, అదే టైంలో వచ్చాడు, ఏమిటి డిస్టర్బ్ చేయడానికి వచ్చాడా, ఏమిటో ముందర ఈ ఋషుల యొక్క కోరికలు నెరవేర్దాం. ఎందుకంటే సాధువులు ఇంటికి రావటం అంటే ఏదో కోరికతో వస్తారు, ఎప్పుడో వచ్చేస్తుంటారు, జన్మాష్టమికి వచ్చేస్తారు. ఎందుకు ఎందుకు వచ్చారు, రిసిప్ట్ బిగ్ తీసుకొచ్చాడేమో, ఎందుకు వస్తారని బ్రాహ్మణుల ఇంటికి, సాధువులు ఇంటికి ఎందుకు వస్తారు, ఆ రిసిప్ట్ బిగ్ తీసుకొని వస్తారు. ఏదో ఆ సమయంలో అనుకుంటాడు, ఇది 100% ట్రూత్, త్రేతాయుగం నుంచి వచ్చిన పరంపరే, లైఫ్ ఎమర్ చేయడానికి వచ్చాడు. అయినా ఆ మనసులో ఉండే మాట చెప్పలేరు, ఎందుకు వచ్చావు నాయన అని చెప్పరు. రెండు 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 కూర్చొని కూర్చోండి, కూర్చోబెడతారు, చాలా చక్కగా ఆహ్వానం చేస్తారు. చక్కగా చేసి దశరథ అనుకున్నాడు, ఏదోలే నా మనసులో మంచి కార్యం జరగాలి అని ఉంది కదా, రాముడి యొక్క వివాహం చేయాలంటే ఏదో ఈ బ్రాహ్మణుడికి ఏది కావాలంటే అది ఇచ్చేసి, ఏది కావాలంటే అది ఇచ్చేసి ఆశీర్వాదం పుచ్చుకుందాంలే, ఆ భగవంతుడి దేవుళ్ళు వచ్చాడేమో అని అనుకొని ఆయన మనసు తెలుసు ఎందుకు వచ్చాడు, ఏదో కావాలని వచ్చుంటాడు. అందుకని దశరథుడు వాళ్ళ మధ్యలో మంచి సంభాషణ జరిగింది, అది మొత్తం చెప్పుకోము. విశ్వామిత్రుడు దశరథుణ్ణి అడిగాడు, కుశలాన్ని అడిగాడు. దశరథుడు విశ్వామిత్రుడు కుశలతను అడిగాడు, అడిగి అన్నాడు, మీది ఏది కావాలంటే అడగండి, ఏం అవసరం అన్నీ ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాను అన్నాడు. అనగానే విశ్వామిత్రుడు దశరథతో మాట్లాడటం మొదలు పెడతాడు. అది మీ నోట్స్లో ఉంది, వాళ్ళ శ్లోకాలు ఇచ్చాను. చాలా అద్భుతమైన శ్లోకాలు, చాలా ఇంపార్టెంట్ శ్లోకాలు.
సదృశం రాజసార్దూలా తవ ఏవ భువి నాన్యథా అన్నాడు.
ఓ రాజసార్దూల, రాజాశార్దుల, రాజుల్లో చాలా గొప్పవాడు నువ్వు. సదృశం, సదృశం అంటే నీ బోటి వాడు ఈ ప్రపంచంలో. తవ ఏవ భువి నాణ్యత, భువి ఈ ప్రపంచంలో, ఈ పృథ్వీలో నీ ఓటివాడు రాజు ఎవరు లేరు, నీ లాంటి రాజు ఎవరు లేరు.
మహావంశం ప్రసూతస్య, అదే కాదు ఈ యొక్క మహత్తరమైన మనిషి సూర్యవంశం, ఇక్షాకు వంశాన్ని నుంచి నువ్వు ప్రకటించావు, జన్మించావు.
అదే కాకుండా వశిష్ట వ్యపదేశిన, ముఖ్యమైనది ఇదండి. మనం గొప్ప వంశంలో జన్మించినా, ఎంత గొప్పవాడైనా, శక్తి సామర్థ్యంలో ఉన్నా, ఎంతో ధనాఢ్యులైనా, వశిష్ట వ్యపదేశిన, ఒక పురోహితుడు లేకపోతే, ఒక కుల గురువు లేకపోతే ఆ కులం కులమా? జంతువులు కూడా కులం ఉంటుందండి, దాన్ని కులం అంటావా? లేదు. మన కులం ఒక గురువు వలన, అందుకని కుల గురువు అన్నారు. మనకు కులానికి గురువు కాదు, కులగురువుని కులగురువు ఎందుకన్నారంటే మన కులానికి గురువు కాబట్టి కులగురువు అనలా. ఒక గురువు ఉన్నాడు కాబట్టి మీ కులం కులమైంది, లేకపోతే కులం అది జంతు, జంతు జీవితం. ఎవరి కులంలో, ఎవరి ఇంటికి ఒక గురువు, ఆధ్యాత్మిక గురువు ప్రదర్శక వ్యపదేశిత, ఆధ్యాత్మిక గురువు యొక్క వ్యపదేశం అంటే ఉపదేశం వినరు, ఆ గురువు లేరు, ఉపదేశించే గురువు లేరు, ఆ ఒక్క పరివారం, ఆ పరివారం, ఆ కుటుంబం కుటుంబం కాదు, ఆ కులం కులం కాదు, దుష్కులం. అంటే దశరథుడు గొప్ప రాజే, ఆయన గొప్పతనం ఏ వంశంలో జన్మించాడు అది కాదు, ఎంత గొప్ప రాజు అది కాదు, వశిష్ఠుడు లాంటి మహనీయుడు. ఆ వశిష్ఠుడి యొక్క మహిమ మనం చెప్తున్నాం తర్వాత. ఆ వశిష్ఠుడంత మహనీయుడు ద్వారా వశేద్ వ్యపదేశిత, ఎత్తుమే హృద్గతం వాక్యం, నా హృదయంలో ఉండే ఆ మాటని హృద్గతం వాక్యం, తస్య కార్యస్య నిశ్చయం, నేను మీకు చెబుతాను ఆ కార్యాన్ని సిద్ధం చేయని నా నుండి. కురుష్వ రాజసార్థుల భవ సత్య ప్రతిశ్రవ, మీరు ప్రతిశ్రవ విన్న మాట జాగ్రత్తగా వినండి, నేను చెప్పిన మాట, నేను అడిగినది మీరు తప్పకుండా మీరు నా కోరికను నెరవేరుస్తారు అని నాకు చాలా నమ్మకం. వ్రతమే బహుశా చీరునే, నేను ఒక వ్రతాన్ని ఆచరిస్తున్నా. సమాప్తం రాక్షసా విమౌ, ఆ వ్రతాన్ని సమాప్తయ్యే ఆ సమయంలో రాక్షసులు వస్తారు. ఆ రాక్షసులు, ఎంతో మంది రాక్షసులు వస్తారని వాళ్ళ లీడర్ ఇద్దరు, ఎవరు? మారీచహాచ సుబాహుచ, అంటే మారీచుడితో పాటు ఎంతో మంది రాక్షసులు, సుబాహు అనే రాక్షసుడితో పాటు ఎన్నో రాక్షసులు, వీర్యవంతో సుశిక్షిత గొప్ప వీరులు. అదే కాకుండా ఆ సుశిక్షితులు అంటే ఈ యొక్క యుద్ధం చేయటంలో కళలో చాలా గొప్పవాళ్ళు, వాళ్ళిద్దరు వచ్చారు. ఏం చేస్తారంటే, తౌ మాంస రుధిర ఓఘేణ వేదిం తాం అభ్యవర్షతాం. ఆ వ్రతం ఎండ్ అయ్యే సమయంలో, యజ్ఞం ఎండ్ అయ్యే సమయంలో, అదే సమయంలో ఏం చేస్తారు? మాంసాన్ని రక్తాన్ని అభివర్షతాం, ఆ మాంస రక్త ఎముకల్ని అన్ని వర్షాలు కురుస్తాయంట. అయ్యే అంత హోమము యాగాల్ని అన్ని నాశనం చేస్తారు. నచమే క్రోధం ఉత్సృష్టం బుద్ధి భవతి పార్థివ, నా వ్రతంలో ఏంటంటే ఓ ముఖ్యమైనది, నేను క్రోధం చేయకూడదు. ఐ కెన్నాట్ బికమ్ యాంగ్రీ. నచమే క్రోధం, నేను క్రోధించకూడదు. తథా భూతా హి సా చర్య న శాప తత్ర ముచ్యతే, శాపం కూడా ఇవ్వకూడదు. శాపం వేస్తే ఆ వ్రతం ఆ ఫలం మనకు లభించదు. అందుకని నేను స్వయంగా ఏం చేయలేకపోతున్నాను. అందుకని స్వపుత్రం రాజశార్దూల రామం సత్యపరాక్రమం కాకపక్షధరం శూరం జ్యేష్టం మే దాతుం అర్హసి అని ఏమన్నాడు. ఈ పుత్రుడు నాడే స్వపుత్రం రాజా, ఓ రాజా ఈ పుత్రుడు ఎవరు, సామాన్యుడు కాదు. అతను శార్దూల, రాజశార్దూల, రాజుల్లో ఒక పులి లాంటి వాడు, చాలా గొప్పవాడు. రాజశార్దూల రామం సత్య పరాక్రమం అన్నాడు. ఆయన పరాక్రమ సత్యం, ఎవరితో యుద్ధం చేస్తే ఆయన నిశ్చితంగా గెలుస్తాడు. చాలా పరాక్రమంతుడు, సత్య పరాక్రమం. ఆయన కాకపక్షధరం శూరం. కాకపక్షధరం అంటే ఏమిటి, ఆయన రామచంద్రుడు జుట్టు ఎట్లా ఉండేదంటే చాలా థిక్గా ఉండేది, హాడంగా ఉండేది, ఒక కాకి రెక్కల్లాగా ఉండేదంట. కాకి రెక్క నల్లగా ఎగ్దం చాలాగా ఉంటాయి. నేను కూప్ చేస్తుంటే అది ఎంత గుంగరాలు జుట్టు చాలా అద్భుతంగా ఉండేది. కాకపక్షరం సూరం జ్యేష్టం మే దాతుమర్రసి నాకు ఇచ్చే అన్నారు. శక్తో హ్యయేన మయా గుప్తో దివ్యం స్వేన తేజస. చాలా గొప్పవాడు, అన్ని ఎంతో తేజస, స్వేన తేజస, తేజస్వి. రాక్షసాయే వికర్తారహ తేషాం అపి వినాశనే. ఈ రాక్షసుల్ని వినాశం చేయగలడు, నాశించగలడు. తేషాం అపి, అతనిలో శక్తి ఉన్నది, రాక్షసుల్ని నాశనం చేసే శక్తి ఉంది. నచతౌ రామం ఆసాద్య శక్తౌ స్థాతుం కథం కథంచన కథంచన నచతౌ రాఘవత్ అన్యే హంతుం ఉత్సహతే పుమాన్. ఈ రాఘవుడు అంటే రామచంద్రుడు తప్పితే వాళ్ళని, ఈ రాక్షసులను చంపేవాళ్ళు ఎవరు లేరు. అందుకని నువ్వు అతన్ని నాతో పాటు పంపించు, నువ్వు గాబరా పడకు. రాముడు చిన్నవాడు అని గాబరా పడకు, పిల్లవాడేమో అని గాబరా పడకు. ఎందుకంటే రాముడి గురించి నీకు తెలియదు, నాకు తెలుసు. రాముడెవరో నాకు తెలుసు. నేను చెప్పే ఒకరోజు, మొదటి రోజు, రెండో రోజు రాముడు పనిచేశాడు. ఏం చేశాడు, అందరి ఋషులకి షటప్ అన్నాడు, నా గురించి చెప్పొద్దన్నాడు. మీరందరూ నోరు మూసుకోండి, నేను ఎవరినో చెప్పద్దు. చెప్పకుండా ఉండగలరా, ఉండలేదు, చెప్పేశాడు. విశ్వామిత్రుడు చెప్పేశాడు, ఎట్లా చెప్పాడు, తెలియనట్టుగా చెప్పేశాడు, ఎవరికి తెలియకుండా ఉన్నాడు చెప్పేశాడు. ఉపనిషత్తుల వాక్యాన్ని చెప్పాడు, వేదాహమేదం పురుషం మహాంతం ఆదిత్య వర్ణం తమస పరస్తాత్. వేదాల యొక్క మంత్రాలు ఇవి, ఉండలేడు వేదజ్ఞుడు. ఆ వేదంలో ప్రతిపాదించబడిన పరమపురుషుడు రాముడు ఉన్నాడు. ఆ రాముడు గురించి చెప్పకుండా ఎట్ట ఉండగలడు. రాముడు చెప్పొద్దన్నా చెప్పేశాడు, ఎట్ట చెప్పాడు, ఆ వేదాల్లో ఉండే ఆ పురుషం మహాంతం, దాన్ని వేదాహమేతం పురుషం మహాంతం, దాన్ని తిప్పి చెప్పాడు. ఎట్ట చెప్పాడు, అహం వేద్ది మహాత్మానం అన్నాడు. ఏదు కాదు, వేదాహమేతం పురుషం. అందుకని పురాణాల్లో కొన్ని కూట శ్లోకాలు ఉంటాయి. కూట అంటే పర్వతాలు ఉన్నాయనుకోండి, పర్వతాలు ఎన్నో పర్వతాలు, దానిలో ఎన్నో కొండలు ఉంటాయి. ఆ కొండల్లో పైభాగం పర్వతాలంటే ఏమిటి, రేంజెస్, మౌంటైన్ రేంజెస్. దానిలో కూట అంటే టాప్ మోస్ట్ శిఖరాలు ఉంటాయి. అట్లా పురాణాల్లో ముఖ్యంగా రామాయణంలో కొన్ని శిఖర శ్లోకాలు ఉంటాయి. ఎట్లా పోతే మొదటిది శిఖర శ్లోకం చెప్పుకున్నాం. ఆ గుణాల్లో కూడా కొన్ని శిఖర శ్లోకాలు ఉన్నాయి. ఆ బీజ మంత్రం చెప్పుకుందాం, ఏమిటి మానిషాద, అవన్నీ కూట శ్లోకాలు. అట్లాగే ఇది కూట శ్లోకం అంట. ఏమిటది, అహం వేద్మి మహాత్మానం రామం సత్యపరాక్రమం వశిష్ఠే వి మహాతేజాయే చ ఇమే తపసి స్థితా. అహం వేద్మి నాకు తెలుసు నీకు తెలియదు. ఎందుకు తెలియదు? ఎందుకు తెలీదు నీకు? ఎందుకంటే నువ్వు కర్మకాండ యజ్ఞాలు చేసిన వాడివి. నేనెవరు అనుకుంటావు? నేను ముముక్షుని, బ్రహ్మ ఋషి హోదాని ప్రాప్తించి మోక్షం కోసం ప్రయత్నం చేసేవాడిని. అందుకని నీకు తెలియదు నాకు తెలుసు. అదే కాదు, నువ్వు ఒక రాజుగా భోగం చేస్తున్నావు. నేను త్యాగం చేసినవాడు. భగవంతుడెవడో త్యాగం చేసినవాడు తెలుసు. నువ్వు ఒక రాజుగా పెద్ద హోదాలో కూర్చొని ఉన్నావు. నీ పుత్రుణ్ణి ఆ పుత్రమోహంలో నువ్వు నా పుత్రుడు అంటున్నావు. ఎవడో నీకు తెలీదు. అసలుగా నిజంగా చెప్పాలి అంటే ఇతని తత్వం నాకు తెలుసు. అహం వేద్మి, అహం అంటే నేను, నాకు వేద్మి మహాత్మానం అంటే మహాత్మా చిన్న పిల్లవాడు. ఆ సమయంలో ఎంత, 12.5 సంవత్సరాలు, మ్యాక్సిమం టు మ్యాక్సిమం 13 సంవత్సరాలు అంతే. ఎట్ట తెలిసింది? 25వ సంవత్సరంలో భగవంతుడు సీతా లక్ష్మణులతో పాటు రాముడు వెళ్ళిపోయాడు, అరణ్యవాసానికి వెళ్ళాడు. వాల్మీకి మహర్షి చెబుతారు 12 సంవత్సరాల దాకా రాముడు సీతతో బాలకాండ వివాహం చేసుకున్న తర్వాత 12 సంవత్సరాలు అన్నాడు. అంటే రామచంద్రుడికి వివాహం జరిగింది 12-13వ సంవత్సరంలో జరిగింది. అంటే విశ్వామిత్రుడు వచ్చింది అదే టైంలో. అహం వేద్మి మహాత్మానం, రామం సత్యపరాక్రమం. అదే కాదు, నేనేదో మీ పిల్లవాడిని తీసుకెళ్ళడానికి, రాముడు తీసుకెళ్ళడానికి ఏదో నేను అబద్ధాలు చెబుతున్నాను అనుకోవచ్చు మీరు. అనుకోవద్దు, ఎట్ట అనుకోవద్దు. వశిష్ఠోపి మహాతేజ, వశిష్ఠుని అడగండి, వశిష్ఠుడు తెలుసు. విశ్వామిత్రుడు చూస్తాడు వశిష్ఠుణ్ణి. రామచంద్రుడు మన అందరినీ చెప్పాడు కదా, నా గురించి చెప్పొద్దని, నేను చెప్పేశాను, ఇప్పుడు వశిష్ఠుడు నువ్వే చూసుకున్నాడు. వశిష్ఠోపి మహాతేజ, మహాతేజ ఏ చేయి మే తపస్సిస్త. ఎందుకంటే మే తపస్సిస్త, నేను తపస్సులో ఉన్నాను కాబట్టి నాకు తెలుసు. మీ పిల్లవాడు గురించి నీకంటే నాకు తెలుసు ఎక్కువ అన్నాడు. ఇది నిజమండి. మన పిల్లల గురించి మనకంటే గురువు గారికి ఎక్కువ తెలిసేవారు. అందుకని మన పిల్లల్ని గురువు గారికి ఇచ్చేసేయాలి, గురువుకి ఇచ్చేయాలి. మీరే చూసుకోండి, ముందు ఒక ఆట వస్తుంది. యది తే ధర్మ లాభం తు యశః చ పరమం భువి. నువ్వు గనుక కోరుకుంటే, యశస్సుని కోరుకుంటే, లాభాన్ని కోరుకుంటే, నీకోసం నీ పిల్లవాడి కోసం కూడా ఏం చేయాలి? స్థిరం ఇచ్చసి రాజేంద్ర రామం మే దాతుమర్హసి. రాజేంద్ర, రాముని నాకు ఇచ్చే. ఈ 2వసారి అడుగుతున్నాడు అని ఇట్లా అడిగాడు. అడగంగానే దశరథ అన్నాడు, ఏమిటి నా ప్రాణాలు అడుగుతే బాగుండేదే, నా ప్రాణాలను అడుగుంటే బాగుండేదే, నువ్వు ఏమడిగావు రాముణ్ణి అడిగావా? ఏమయ్యాడు అన్నట్టుండి దశరథ. ఏమన్నాడు? ఓ షోడశ వర్షమే అన్నాడు. ఈ రాముడికి 16వ వర్షం అంటే 16 ఏళ్ళు కూడా కాలేదు, నాట్ ఈవెన్ 16 ఇయర్స్. అంటే శత్రుడు యుద్ధానికి యోగ్యుడు 16 ఏళ్ల తర్వాత అంట. 16 ఏళ్ల తర్వాత అప్పటి వరకు ప్రాక్టీస్ చేసుకోవచ్చు, కానీ ధనుర్వేదాన్ని ప్రయోగం చేయాలి అంటే 16 ఏళ్ల తర్వాత వెళ్ళాలి. ధర్మశాస్త్రాలు చెబుతాయి రాముడికి ఇంకా 16 ఏళ్ళు కూడా కాలేదే. రామో రాజీవలోచన అన్నాడు రాముడు. నా రాముడు ఎటువంటి వాడు? చాలా పసివాడు. రాజీవలోచనుడు, ఆయన కళ్ళు చూడు ఎంత అందంగా ఉన్నాయి. ఆ అందమైన కళ్ళు, కమలాల్లాంటి ఆ కళ్ళుని, రాజీవన్ లాంటి ఆ కళ్ళుని నేను చూడకుండా ఎట్లా ఉండగలను? అటువంటి రాముడిని ఎట్లా పంపించగలను? రాముడి యొక్క కళ్ళును రాజీవ, రాజీవ అంటే ఏమిటి? కమలం. ఈ కమలంతో పోల్చబడింది రాముడి కళ్ళు. కమలం ఏం చేస్తుంది? సూర్యోదయంతో కమలం వికసిస్తుంది, సూర్యాస్తంగానే కమలం ముడిచిపోతుంది. రాముడి యొక్క కళ్ళు కమలంలాగా ఉంటే లక్ష్మణుడి కళ్ళు ఎట్లా ఉన్నాయంటే దీన్నో పోల్చగలమండి. కమలంతో పోల్చిన ఎందుకు? కమలం ఏం చేస్తుందంటే ఆ కళ్ళు, ఆ కమలం సూర్యోదయంతో వికసిస్తుంది, సూర్యాస్తమనం కళ్ళు మూసిపోతాయి. లక్ష్మణుడి కళ్ళు 14 సంవత్సరాల దాకా ఎందుకయ్యా? లక్ష్మణుడి యొక్క కళ్ళు ఎట్లా ఉన్నాయంట? విశేషమైన కమలం అంట, ఎప్పుడూ తెలుసుకునే ఉంటుందంట. ఎందుకు? ముడిచిపోదా సూర్యోస్తంతో? ఎందుకంటే రాముడు అనే సూర్యుడు ఎప్పుడు చూస్తూ ఉంటుంది కదా, రాముడే అనే సూర్యుని ఎప్పుడూ చూస్తుంటుంది కాబట్టి ఆ కళ్ళు ఎప్పుడు కప్పిపోవు కాబట్టి ఆ మూర్చ పడనంటి కళ్ళవి ఆ కమలం. అందుకని రాముడి కళ్ళు కంటే శ్రేష్టం అంట లక్ష్మణుడి కళ్ళు. రాముడు నిద్రపోయాడు రాత్రి కూడా సీతాతో, లక్ష్మణుడు కాపలాగా స్వట్టా చూస్తూ ఉన్నాడు ఎప్పుడు. అది లక్ష్మణుడి యొక్క భక్తి. ఉన్ షోడశ వర్షోమే రామో రాజీవలక్షణ, ఇప్పుడు వచ్చిందన్నమాట. ఏమన్నాడు దశరథుడు? ఏమంటాడు? నా యుద్ధ యోగ్యతామస్య, నా పుత్రుడు రాముడు ఇంకా యుద్ధానికి యోగ్యుడు కాదు. అచ్చా, రాముడు యుద్ధానికి యోగ్యుడు కాబోతే ఇంకెవడండి యుద్ధానికి యోగ్యుడు? ఇంకెవరన్నా అవ్వగలరా? రాముడు భగవంతుడు, దశరథుడు ఏం చెబుతాడు? యోగ్యుడు కాదంట. ఇది వచ్చిన సమస్య. అందుకని పిల్లల్ని ఇంట్లో ఉంచుకోకూడదు, గురుకులాన్ని పంపించాలి. ఎందుకు? వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా తల్లిదండ్రులు ఏమనుకుంటారు? యోగ్యుడు కాదు, యోగ్యుడు కాదు, యోగ్యుడు కాదు. ఆ వాత్సల్యం అనేది చాలా మంచిదే, దాంతోపాటు ఒక చెడు కూడా వస్తుంది. ఏమిటది? మన పిల్లల్ని ఏం చూసుకుంటాం? చిన్నవాడు, చిన్నవాడులే, పొరపాటు చేస్తుంటాడులే, ఏమిటి చిన్నతనం కదా, చిన్నతనం కదా, 15 ఏళ్ళు అయిపోయినా చిన్నతనం కదా, 20 ఏళ్ళు అయిపోయినా చిన్నతనం కదా, చిన్నవాడు కదా, పోన్లే, అయ్యో పాపం పోన్లే. అది సమస్య. ఏది ఒక వాయించి కొట్టేవాడు లేడు ఇంట్లో, అది సమస్య. అది గురువుగారు చేయగలరు. ఎవరోతే ఏ అబ్బాయితో చిన్నప్పుడు తన్నులు తిన్నాడో వాడు మనిషిగా ఉంటాడు. ఎవరో తన్నులు తినలేదు, చెంపదెబ్బలు తినలేదు వాళ్ళ అమ్మ నుంచి, వాళ్ళ గురువుగారి నుంచి, వాళ్ళు ఒక వెధవగా ఉంటాడు. వెధవ అంటే అటువంటి వాడు. ఎవరోతే తల్లితో చెంపదెబ్బలు తినలేదు, ఎవరోతే గురువుగారి యొక్క దెబ్బలు తినలేదు వాడు వెధవ అవుతాడు. ఈ మధ్య ఆ పిల్లలందరూ అట్లాగే ఆ గారాభం వలన అట్లా పెంచుకుంటూ ఆ పిల్లల్ని పిల్లల్లాగా మనుషుల్లాగా తయారు చేయటం, వెధవల్లాగా తయారు చేస్తున్నారు, అడ్డగాడిదలాగా తయారు చేస్తున్నారు, ఎందుకు పరిగణాని వాళ్ళ తయారు చేస్తున్నారు. కొంచెం కష్టాలు కూడా సహించలేరు, వాళ్ళ బట్టలు వాళ్ళు ఉడుకోలేరు, వాళ్ళ షూస్ వాళ్ళు పాలిష్ చేసుకోలేరు. ఎందుకయా? ఏం చేస్తున్నాం మేము పిల్లల్ని? నాశనం చేస్తున్నారు. అందుకని ఇదివరకు గురుకులం అనే సిస్టమ్ ఉండేది. ఎందుకంటే ఆ పిల్లవాడిలో ఉండే ఆ యోగ్యత, ఎంత గొప్పవాడో ఆ గురువు చూడగలడు. ఆ గురువు యొక్క దృష్టి ఏమిటంటే ఆ పిల్లవాడిని చూడంగానే ఇతని ఆచార్యుగా తయారు చేస్తాను, ఇతను మహాశూరవీరుడుగా తయారు చేస్తాను, వీడిని చాలా గొప్ప టీచర్గా తయారు చేస్తాను, ఈ వీడిని నేను చాలా గొప్ప వైద్యుడిగా తయారు చేస్తాను అనే ఆ చూపు. తల్లిదండ్రులు చూస్తే ఏం చూస్తారు? ఏం ఈ పిల్లవాడిలో? అరే పిల్లవాడు, పిల్లవాడే, ఇదే ఏం చేయాలి, నేను చేస్తానులే, పడుకోమా పడుకోమా ఇంకా పడుకోమా. ఏమిటిది? ఏమిటి పడుకోవటం? 8 అయింది ఇంకా పడుకోవాలి. ట్రైనింగ్ గురుగారి వచ్చు. ఇంకెవరన్నా ఇవ్వగలరు? ఇవ్వగలిగితే గొప్ప. మగ పిల్లవాడికి ట్రైన్ తల్లి ఇవ్వగలదు, తండ్రి ఇవ్వలేడు, తల్లి ఇవ్వగలదు. ఇక్కడ తండ్రి ఏడుస్తున్నాడు. కౌశల్య ఏడవట్ల చూడండి, కౌశల్య ఏడవట్ల ఇక్కడ. ఓ గురువుగారు వచ్చారు, ఇది మా పిల్లవాడికి మంచి చెబుతాడేమో అని భావన. ఇక్కడ దశరథుడు, నా రాముడు అనుకోండి, నేను ఇవ్వను, నా యుద్ధే యోగ్యతామస్య, వీళ్ళకి యోగ్యం లేదు, యుద్ధానికి యోగ్యుడు కాదు. నేను చెబుతున్నాడు దశరథుడు అన్నాడు. దశరథుడు నేనే వస్తా అన్నాడు. మీరు ఇతను తీసుకెళ్లద్దు, రాక్షసులను చంపడానికి నేను వస్తా అన్నాడు. అస్య పశ్యతి సహా రాక్షసౌ, రాక్షసుని చూసుకుని దొడుచుకుంటాడేమో మావాడు ఎవరిని, రాముడు రాక్షసుడు దొచ్చుకుంటా అంటారు. అరే రాక్షసుడు వాడిని చూసి దొచ్చుకుంటారు. నేను వస్తాను, సైనికులు తీసుకొస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను, నువ్వు రావణ్ణి తోళ్ళే అన్నాడు. అది విని విశ్వామిత్రుడు కోపం వచ్చింది. పూర్వం మర్తం ప్రతిశుక్త్యా శుత్వా, ఏదో పెద్ద పెద్ద మాటలు చెప్పావు నువ్వు, ఏదో అది ఇస్తాను ఇస్తాను, ఏది కావాలంటే అది ఇస్తాను అది అన్నావా. ప్రతిజ్ఞాహంతమిచ్చసి, నువ్వు నీ ప్రతిజ్ఞని దాని హంతుమిచ్చసి, వాపస్ తీసుకుంటానని నువ్వు కోరుకుంటున్నావు. రాఘవాణం యుక్తోయం అయుక్తో అయుక్తోయం కులస్య అస్య విపర్యయ అన్నాడు. ఒక మాట చెప్పాడు, నీకు తెలుసా ఈ రఘువంశంలో ఉండే ఆ రీతి ఉన్నదే, దానికి విరుద్ధంగా కార్యం చేస్తున్న విపర్యయ. ఈ రఘుకులంలో రఘువంశంలో అంటే ఇక్ష్వాకు గాని వస్వాన్ గాని సూర్యవంశంలో ఇప్పటి వరకు ఎవరు ఇట్లా వ్యవహారం చేయలేదు, ఇచ్చిన మాట తప్పలేదు. హిందీలో అంటారు రఘుకులకి రీతి సదా చెలి ఆయి అంటారు. ఇచ్చిన మాట తప్పలేదు. నువ్వు విపర్య విపరీతంగా ప్రవర్తిస్తాను, ఏ కులం చెందిన వాడివి నువ్వు అని. ఓకే నేను వెళుతున్నా, నీకు మంచిది కాని అన్నాడు. మంచిది కాని అంటే ఏమిటి? ఆ మాటలు విని వశిష్ఠుడు ప్రవచనం చేయటం అన్నాడు. దశరథుడు అన్నాడు చెట్టప్ అన్నాడు. దశరథుడు కులగురు కదా, చెట్టప్ అన్నాడు. నోరు మూసుకో అన్నాడు. నీ తెలియజెత్తనవాడు ఏమన్నాడు, ఇక్ష్వాకూణాం కులే జాత సాక్షాత్ ధర్మ ఇవ అపరహ. ఇక్ష్వాకు వంశంలో జన్మించి సాక్షాత్ ధర్మ ఇవ అపరహ, ధర్మానికి విరుద్ధంగా కార్యం చేస్తున్నా నువ్వు. ధృతిమాన్ సువృత శ్రీమాన్ నా ధర్మం హాతుం అర్హసి. మీ కులంలో ఉండేవాళ్ళు అన్న ధృతిమాన్ శ్రీమంతులందరూ, అటువంటి వాళ్ళు ధర్మానికి విరుద్ధంగా నువ్వు కార్యం చేస్తున్నావే శ్రీమాన్, నా ధర్మం హాతుం అర్హసి, హంతుం అర్హసి. ధర్మాన్ని నాశనం చేయకూడదు, ధర్మాన్ని రక్షించాలి. నువ్వు ధర్మాన్ని నాశనం చేస్తున్నావా, నీకు తెలియదు విశ్వామిత్రుడు ఎవరో అన్నాడు. తేషాం నిగ్రహణైన శక్త, విశ్వామిత్రుడికి అతను స్వయంగా ఈ రాక్షసులను చంపే శక్త, అటువంటి సఖ్యుడు చేయగలడు, రాక్షసుని చంపగలడు. అయినా స్వస్యం చ కుషికాత్మజ, ఎందుకు స్వయంగా అతను ఈ రాక్షసుని చంపడు, ఎందుకు వాడు కుషికాత్మజుడు, సాధారణుడు కాడు. కుషికాత్మజ అంటే ఏమిటి, క్షత్రియ కులంలో జన్మించి ఒక జన్మలోనే రెండు వర్ణాలను సాధించిన వాడు, జన్మించి క్షత్రియ జీవనం అయినా బ్రహ్మదేవుడు వలన నా వలన బ్రహ్మర్షి అని పేరు తెచ్చుకున్నాడు, బ్రాహ్మణుడైపోయాడు. జన్మ క్షత్రియ కార్యం బ్రాహ్మణుడు తెలియదు, అతని సామర్థ్యం తెలియదు. అటువంటి ఋషి ప్రపంచంలో పుట్టల, అందుకని విశ్వామిత్ర అనే పేరు ఇంకొకళ్ళు పెట్టుకోరు, పెట్టుకోకూడదు కూడా. ఎందుకు, ఎన్నో ఋషులు ఉన్నాయి, ఆ ఋషుల పేర్లు పెట్టుకుంటాం పిల్లలకి. అయినా విశ్వామిత్ర అనే పేరు మన పిల్లలకు పెట్టుకోకూడదు. ఎందుకు, సంస్కృత భాషలో చూస్తే విశ్వామిత్ర దాన్ని సంధి విభాగం ఎట్ట చేయాలి, విశ్వా ప్లస్ అమిత్ర, పండితులు కదా తెలిసిపో, విశ్వా ప్లస్ మిత్ర కాదు, సమానగతికి సంధి. ఏమిటి, విశ్వా ప్లస్ అమిత్ర, విశ్వామిత్ర. విశ్వా ప్లస్ మిత్ర కాదు, విశ్వా ప్లస్ అమిత్ర అవుతే ఒక క్లాస్ పెట్టాడు పాని ఏంటంటే, ఆ పేరు ఋషి కనుక అవుతే అప్పుడు ఏమంటంట, విశ్వా ప్లస్ మిత్ర. విశ్వానికంతా మిత్రుడు అటువంటి వాడు విశ్వామిత్రుడు, అది ఋషి కావద్దు. ఋషి కాకపోతే ఆ సంధి విచ్చేదనట్ట, విశ్వా ప్లస్ గుర్తుపెట్టుకోవాల్సింది. విశ్వామిత్రుడు పేరు తెలుసుకున్నాడు, తలుచుకున్నప్పుడు ఆ విశ్వామిత్రుడి పేరు విశ్వామిత్రుడికి ఇంకెవరికి ఈ చందనిది ఆ పేరు, ఇంకెవరన్నా పెట్టుకుంటే రావణాసురుడా. అందుకని జాగ్రత్త వినాలి. విశ్వామిత్ర ఇతనెవడూ కాదు, తలుచుకుంటే ఒక బాణం చాలు, ఒక బాణం కా ఒక చూపు చాలన్నాడు విశ్వామిత్రుడు. ఒక చూపు చాలంట ఆ రాక్షసుల్ని కాల్చి కాల్చిపడేయటానికి. అయినా నీకు తెలియదు దశరథుడా, విశ్వామిత్రుడు ఈ రామచంద్రుణ్ణి నీ పుత్రుణ్ణి తీసుకువెళ్తున్నాడే, తీసుకువెళ్ళటానికి ప్రస్తావన ఇచ్చాడే, అడిగాడే తీసుకువెళ్తానని. ఎందుకు అడిగాడు అనుకున్నాడు, తవ పుత్ర హితార్థాయ, నీ పుత్రుడు యొక్క హితాని కోసమే తీసుకెళ్తున్నాడు. తెలుసుకోవాలి, నీ పుత్రుణ్ణి ఒక బ్రహ్మచారి తీసుకెళ్ళాడు ఆశ్రమానికంటే ఆ పుత్రుడు యొక్క హితానికి తీసుకెళ్ళాడు. ఏదో అక్కడికి వెళ్ళి బాధలు పెట్టడానికి కాదు. ఇట్ ఇస్ నాట్ ఫర్, ఇట్ ఈస్ ఫర్ ఇస్ బెనిఫిట్. గురువు గారికి ఆశ్రమంలో మనం వదిలేసి వెళ్ళాలి. ఆశ్రమంలో ఉండడానికి బాగుందా, అది ఉందా, ఇది ఉందా కాదు. ఏసీ రూమ్ ఉందా, మీ స్కూల్లో స్మార్ట్ క్లాస్ రూమ్ ఉందా, కంప్యూటర్ ఉందా, ప్రొజెక్టర్ ఉందా, మొబైల్ ఉందా, లేదు పడేయటమే. ఆ గురుకుల సిస్టమ్ ఉండేది, దానివలన మనుష్యులుగా తయారయ్యేవాళ్ళు పిల్లలు. ఇప్పుడు జంతువులు కూడా నేవండి. అందుకని ఇదివరకు తల్లు పిల్లలకి ఏమని చెప్పారు, గాడిద కోతి అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఏమంటారు, శైతాన్ కహాశాయ అంటారు. శైతాన్ అంటే ఏమనాలి, ఈ దెయ్యం ఎక్కడి నుంచి వచ్చింది, పిశాచి ఎక్కడి నుంచి వచ్చింది అంటుంది. ఇదివరకు కోతి గాడిద అట్లా తిట్టుబడేవి, ఇప్పుడు ఒకసారి ఒక తల్లి అంటుంది, ఈ గాడిద ఎక్కడి నుంచి వచ్చావరా అంటుంది, మర్చిపోయావా. అందుకని గురువుగారికి ఇచ్చేయండి, ఆ గాడిదని గుర్రం చేస్తాడు. మీ ఇంట్లో పుట్టినవాడు గుర్రమైన మీరు గాడిద చేసేస్తారు. అందుకని గురుకులం ఇస్కాన్లో మొదలు పెడతాం. ఇప్పుడు 50 సంవత్సరాలు ఇస్కాన్ గురుకులం లేనిదే ధర్మ ప్రచారం కాదండి, సొసైటీ నిర్వహించలేము. ఎందుకంటే మనుషులుగా తయారవ్వాలంటే గురుకులంలో అవ్వగలరు. ఈ స్కూల్కి వెళ్ళి కాలేజీకి వెళ్ళి వృధాగా డబ్బులు ఖర్చు పెట్టుకున్నంతే భౌతిక జీవితాన్ని కూడా పనికిరానిలాగా అయిపోతారు, పనికిరాని వాళ్ళ అయిపోతారు. ఇప్పుడు కాలేజ్ ప్రోగ్రామ్కి వెళ్ళా, ఆ కాలేజ్ ప్రోగ్రాంలో ప్రిన్సిపాల్తో మాట్లాడుతూ అన్నాను, ఇప్పుడు చూడండి ఈ పరిస్థితి ఏమైందో, ఈ పిల్లలకు అందరికీ ఎవరికీ ఉద్యోగం రాదు. ఆయన రాదంటున్నాడు. మీరు కాలు విప్ప చేసి ఏం చేస్తున్నారంటే, ఆ పల్లెటూరులో ఉండే అందరినీ పిల్లలందరినీ వ్యవసాయం చేసుకునేవాళ్ళు, చక్కగా పొలాలు దున్నేవాళ్ళు, ఆవులను చేసుకునేవాళ్ళు, వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇంజనీరింగ్ కాలేజ్ పడేశారు. వాళ్ళు ఏదో నేర్చుకున్నా ఇంజనీరింగ్ పాస్ అవటం ఉందే, అంటే మూర్ఖుడు పాస్ అవ్వగలడు, బుద్ధిమంతుడు పాస్ అవ్వలేడు. బుద్ధిమంతుడు వెళ్ళడు ఇంజనీరింగ్ కాలేజ్కి, మూర్ఖు ఒకటే జాయిన్ అవుతాడు, పాస్ అయిపోతారు. సిక్కిన సర్టిఫికేట్ వచ్చేసింది, ఉద్యోగం లేదు, ఏం చేస్తాడు, ఇంటికి వెళ్తాడు. పల్లెటూరుకి వెళ్ళి ఉద్యోగం కోసం ఎదుగుతున్నాడు. ఆ తండ్రి అనుకుంటాడు, ఎప్పుడు ఉద్యోగం వస్తుంది, 1 సంవత్సరం అయింది 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయింది ఉద్యోగం లేదు. అంటాడు, నాయన నేను కొంచెం కాళ్ళు నిప్పులుగా ఉన్నాయి, నా పొలానికి వెళ్దామంటే నేను ఇంజనీర్ ఎందుకు రావాలని అంటాడు. అంటే అతను ఏమయ్యాడు, ఆ వ్యవసాయానికి కూడా పనికిరాని వాడయ్యాడు, ఉద్యోగం కూడా లేదు, అందుకే ఎందుకు పనికిరాని వాడయ్యాడు. అది వాళ్ళ నాన్నగారు ఏమిటి, ఏదో కూలీ పని చేసుకునేవాడు, లేబర్ పని చేసుకునేవాడు. ఇతను ఏమయ్యాడు, కొడుకు ఇంజనీర్ అయ్యాడు, ఉద్యోగం లేదు. ఉన్నా ఏ ఉద్యోగం, 10 అవర్స్ 12 అవర్స్ 10 గంటలు పనిచేస్తే కానీ ఏదో సంపాదించలేడు. అట్లా పరిస్థితి అయింది ఎడ్యుకేషన్ సిస్టమ్. గురుకులమే సొల్యూషన్, అదప్తికే సొల్యూషన్ లేదు. అందుకని తవ పుత్రహితార్థాయ త్వం ఉపేత్య, త్వం ఉపేత్య పమిచ్చు అన్నాడు. తత్తముపేత్య అవి యాచతే, ఆయన కోరిన దాన్ని ఇచ్చేసి రాముణ్ణి పంపించేయి అన్నాడు. నో క్వశ్చన్, నో ఆర్గ్యుమెంట్, నేను నీకు నచ్చ చెప్పడానికి లేదు, ఆర్డర్ ఇస్తున్నా అన్నాడు. పంపించాడు రామ లక్ష్మణుడు. రాముడు విశ్రాముడి జోడుతూ వెళ్ళటం మొదలెడితే ఆ టైంలో కౌశల్య ఆవగోగులించుకొని ఆ తల మీద ముడ్డు పెట్టుకుని చక్కగా వెళ్ళరానాయన ఉంది. విశ్రామిత్రుడితో బయలుదేరాడు రాముడు. వెనక లక్ష్మణుడు వచ్చాడు. ఏ దశరథుడితో పర్మిషన్ లేదు, తల్లితో పర్మిషన్ లేదు, రాముడు ఎక్కడ ఉంటే అక్కడ ఉంటాం కదా. రాముడు నీడలాగా తిరిగేవాడు లక్ష్మణుడు. లక్ష్మణుడు నడకల, రాముడిని అడిగాడు. లక్ష్మణుడు గిఫ్ట్గా వచ్చేశాడు. విశ్రామిత్రుడు ఇద్దరు పిల్లలు చక్కగా హాయిగా ఓహోలు విశ్రామిత్రుడితో అటు ఇటు తిరుక్కుంటూ అక్కడికి వెళ్ళటం. ఆ చెట్టు ఏమిటి, ఈ చెట్టు ఏమిటి, ఈ యొక్క పక్షి పేరు ఏమిటి, అది ఇట్టు అరుస్తుంది ఏమిటి, ఈ ఏదో జంతువు నరుస్తుంటే ఈ జంతువులు అరుపు ఏమిటి, ఈ అరిసే ఈ సౌండ్ ఏ జంతువుది అడుగు అడుగుంటే ఎంత తిరుక్కుంటూ తిరుక్కుంటూ వచ్చారు. రాత్రి పూట ఇక్కడ గంగా ఒడ్డుకు వచ్చారు. ఏమిటి, గుడిసి కూడా లేదు. ఆ గంగా ఒడ్డు మీద స్వయంగా కుస ఆ గడ్డితో ఒక శయనాన్ని ఏర్పరిచి ఆ ఇద్దరు పిల్లల్ని పడుకోమని చెప్పాడు. పడుకున్నాడు. రాత్రంతా విశ్వామిత్రుడు నిద్రలేదు. వీళ్ళిద్దరిని చూస్తూనే ఉన్నాడు. చూస్తున్నాడు పై నుంచి కింద దాకా, కింద నుంచి పై దాకా, తల నుంచి కాళ్ళ దాకా, కాళ్ళ నుంచి పై దాకా చూస్తూనే ఉన్నాడు. ఏమి చూసి అనుకున్నాడు, హరే ఎంత గొప్ప సౌభాగ్యం చూడు కౌశల్య, ఎంత సౌభాగ్యం చూడు. ప్రభాతాయాం శర్వర్యాం విశ్వామిత్రో మహాముని పొద్దున లేచాడు. చూశాడు, అభ్యభాషత కాకుత్సౌ శయనౌ పర్ణ సంసరే. ఆయన చూశాడు వీళ్ళిద్దరినీ. ఇద్దరు పడుకొని ఉన్నారు. అప్పుడు తెల్లవారుజామని లేవాలి, ఇప్పుడు సూర్యోదయం అవుతుంది. అది చూసి అనుకున్నాడు, ఎంత సౌభాగ్యం కౌశల్యుడు, నా ఒక రాత్రి కలిగిన ఆ సౌభాగ్యం కౌశల్య 13 సంవత్సరాలు ఈ సౌభాగ్యాన్ని అనుభవించింది. రాముణ్ణి పక్కన పడుకోబెట్టుకొని ఆ రాముణ్ణి ఎంత ముద్దుగా 13 సంవత్సరాల దాకా రోజు రాత్రి కూడా ఇటువంటి అద్భుతమైన దర్శనం నాకు ఒకరోజు కలిగింది, కౌశల్యకి 13 సంవత్సరాలు కలిగిందే అని చోట ఏం చెప్పాడు. కౌశల్యా సుప్రజాః, కౌశల్యా సుప్రజా అన్నాడు. అంటే కౌశల్య నీవు ఎంత సౌభాగ్యం చూడు, ఎవరి నుంచోతి బ్రహ్మాండమంతా ఉత్పన్నమవుతుందే, అతను నీ గర్భం నుంచి, ఎవరి గర్భం నుంచి బ్రహ్మాండం ఉత్పన్నమవుతుందే, అతను నీ గర్భం నుంచి పుట్టాడే, ఎంత అద్భుతం, ఎంత అదృష్టాలు నువ్వు. కౌశల్యా సుప్రజ, హే రామ పూర్వా సంధ్య ప్రవర్తతే అన్నాడు. హే రామ, పూర్వ దిశలో సంధ్య ప్రకటిస్తుంది, సూర్యోదయం అవుతుంది. 3 సంధ్యలు, పొద్దున మధ్యాహ్నం సాయంత్రం. పొద్దున తెల్లారుజామున పాడతామా, యశస్త్రి సంధ్యం అన్నాడు. సంధ్యం పూర్వ సంధ్య, మధ్యాహ్న సంధ్య, పశ్చిమ సంధ్య. రాత కౌశల్యాసు ప్రజ, రామ పూర్వా సంధ్య ప్రవర్తతే, ఉత్తిష్ట నరత శార్దూల అన్నాడు. చెప్పాలి కదా ఎవరు, దేవుడని చెప్పలేం. మళ్ళీ నరా నరచార్దూల, కర్తవ్యం దైవమాన్నికం, తస్య ఋషే పరమ ఉదారం, వచః శ్రుత్వా నృప నరోత్తమం. వినంగానే దేచాడు. దేచి స్నాత్వా కృత ఉదకౌ వీరౌ జపే జపతుః పరమం జపం. పరమం జపం ఏమిటి, గాయత్రిని జపం చేశాడు. విశ్వామిత్రుడు జపం చేస్తున్నాడు. ఆ గాయత్రిని జపం చేస్తూ జపం చేస్తూ సూర్యమండలాన్ని చూశాడు. ఆ సూర్యమండలంలో హృదయంలో పరమాత్మగా ఎవరున్నాడు, అదే రామలక్ష్మణులు ఉన్నారు, శయనాసనంలో ఉన్నారు. నరులు అంటే నరజన్మలో మనం పడుకుంటే శయనాసనంలో ఉంటే రాక్షసుల్లా కనిపిస్తామంట. నరుడు నిద్రపోయినప్పుడు రాక్షసుడు, అదే భగవంతుడు నిద్రపోతే ఆయన అందం 1000 రెట్లు పెరుగుతుందంట. ఎట్లాగోతే చిన్నపిల్లలు పెద్దవాళ్ళైన తర్వాత, పెద్దవాళ్ళైన తర్వాత పడుకుంటే రాక్షసుల్లాగా ఉంటారు. చిన్నవాళ్ళు పసివాళ్ళు 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు దాకే అది లేచి ఆడుకున్నప్పుడు చాలా ముద్దుగా ఉంటారు. అదే పడుకున్నప్పుడు వాళ్ళ అందం పెరిగిపోతుంది. తల్లి ఆ అందాన్ని చూసి ఓ వాత్సల్యం ఇంకా పెరిగిపోతుంది, చూస్తూనే ఉంటుందంట. ఆ ముఖాన్ని చూసి, ఆ తలని చూసి, ఆ దుట్టుని చూసి సవరిస్తూ ఉంటుందంట, ప్రేమిస్తూ ఉంటుందంట. ఆ తల్లి వాత్సల్యం పెరుగుతుంది అంటే ఆ చిన్నపిల్లలకు అందం పెరిగిపోతుంది. ఈ రామచంద్రులు ఎవరు? చిన్నపిల్లలేగా. ఇప్పుడు ఎంత 12 ఏళ్ళు వాళ్ళు, వాళ్ళు ఒక అందం పెరిగిపోయింది. ఆ అందాన్ని చూసి అనుకున్నాడంట, ఆహా ఏమిటి చూడు, ఆ భగవంతుడి యొక్క ఈ స్వరూపంలో కూర్చుంటే ఒక అందం, నుంచుంటే ఒక అందం, అదే శయనంలో ఇంకొక అందం. ఏమిటి ఆ శయనంలో ఏమందం అంట? నిద్రపోతాడా? యోగ నిద్ర. ఏమిటి ఆ యోగ నిద్ర? అందుకని శయనాసనంలో ఉండే భగవంతుడి యొక్క స్వరూపం అందం ఇంకా 1000 రెట్లు పెరిగిపోతుందంట. వెంకటేశ్వర స్వామి నుంచున్నాడు, నుంచుని వచ్చిన వాళ్ళందరికీ ఆశీర్వాదం, రానాయనా రానైనా, ఏది కావాలి, ఏది కావాలి, అది కావాలి, ఇది అన్ని ఇస్తున్నాడు ఇస్తున్నాడు. కానీ ఆయన దగ్గరికి రాని వాళ్ళకి ఏం చేస్తున్నాడని అంటే, శ్రీరంగానికి వెళ్ళాలి. రంగనాథుడు పడుకున్నాడు, పడుకొని ఏం చేస్తున్నాడు, అతని దగ్గరికి రాని వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాడంట. అది దయ. వచ్చిన వాడికి దయ చేయటం నార్మలే, దయవంతుడు. రాని వాడి గురించి ఎందుకు రాలేదే? ఎట్లా రాపించాలి, ఎట్లా అని తెప్పించుకోవాలి, నా దగ్గరికి అతని అందరినీ అతని ప్లాన్ చేస్తూ ఉంటాడు. అది యోగ నిద్ర. భగవంతుని యొక్క శయనాసనంలో ఏం చేస్తున్నాడు అంటే, ఇది చేస్తున్నాడు, ప్లాన్ చేస్తున్నాడు. అరే ఫలానా ఫలానా, అతను చూడు ఈ భౌతిక ప్రపంచంలో మునిగిపోతున్నాడే, కామక్రోధాల్లో ఉండిపోతున్నాడు, నన్ను పట్టించుకోకుండా ఏ ఎంత దుఃఖితులవుతున్నాడు, ఎట్లా తీయాలి? అది దయ. ఆ భావన 1000 రెట్లు పెరిగిపోతుందంట శయనాసనంలో. రాని వాళ్ళ గురించి స్మరిస్తున్నాడు. ఆ రాని వాళ్ళని ఎట్లా తెప్పించుకోవాలి అతని వైపు, నన్ను నాకు విముఖులైన వాళ్ళని నేను ఏది చేస్తే వాళ్ళు నాకు సన్ముఖులవుతారు, ఉన్ముఖులవుతారు, దాని ఆలోచించిన స్వరూపాన్ని దర్శించాడు విశ్వామిత్రుడు. విశ్వామిత్రుడు యొక్క సౌభాగ్యం ఇది మనం చెప్పుకుందాం. విశ్వామిత్రుడు యొక్క స్టోరీ శతానందుడు ఏం చెప్పాడు, ఆ స్టోరీ చెప్పుకొని రేపు సీతా కళ్యాణం, అది ఆఖరి రోజు. బాలకాండ ఒక పూర్ణాహుతి ముఖ్యమైనది. యజ్ఞకాండ 2 యజ్ఞాలు ఇంకా ఉన్నాయి, ఎందుకంటే విశ్వామిత్రుడు యజ్ఞ రక్షణ. ఆ యజ్ఞలో రామచంద్రుడు సీతని ఎట్ట స్వీకరించాడు దాని గురించి రేపు చెప్పుకుందాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.